ఓం శ్రీ గురుభ్యో నమః. గురువులు పూజ్యులు అయిన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి పాద పద్మములకు నమస్కారములు. తోటి విద్యార్థులైన మీ అందరికీ కూడా నమస్కారములు. ఈ సంవత్సరం శ్రీ గురుభ్యో నమః స్కూల్ ఇయర్ లో ఈ 5వ మురళికి స్వాగతం. ముందుగా భారత్ నుండి పద్మ దిట్టగవి గారు పాట పాడతారు.
శశివర్ణం చతుర్భుజం అసన్నవదనం జాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. భాగవతం శ్రీ భాగవతం శ్రీహరిచరితము పరమ పవిత్రము పాపల విత్రము భాగవతం. కలివార విని మనసారగని తరించమని శ్రీవ్యాసముని తన తనయుడు శ్రీ సుఖముని ముఖమున పలికించినది భాగవతం శ్రీ భాగవతం. హరిచరితం రసభరితం శ్రీహరిచరితం నవరసభరితం. పూలు బళ్ళు పాలు తేనె అన్నీ తామై అలరే కథలివి ఆలకించుటే అర్చనగా హరి ఆదరించుని సుమధుర కథలను. కథనం మధురం శ్రవణం మధురం గానం మధురం ధ్యానం మధురం శ్రీ భాగవతం సర్వం మధురం 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 శ్రీ భాగవతం.
అద్భుతమండి. 12 స్కందాలుగా 332 అధ్యాయాలలో 18,000 శ్లోకాలతో వ్యాసదేవులు రచించిన శ్రీమద్ భాగవతాన్ని మన గురుదేవులు మన మీద దయతో మనకు ప్రవచనాల రూపంలో అందించారు. వీటిని మనం అధ్యయనం చేసుకుంటున్నాము. శ్రీ భాగవత వృక్షానికి ఫలం మోక్షం. ఆ మోక్ష ఫల రసాన్ని ఎంతో సులభంగా మనకు అందిస్తున్న మన గురుదేవులు పాద పద్మాలకు మరొకసారి నమస్కరించుకుంటున్నాం. పరమహంస సుఖయోగీంద్రుడు పరీక్షితునికి ఉపదేశించిన మోక్ష శాస్త్రాన్ని తెలియజేసే క్రమంలో నారదుల వారు ధర్మరాజుకి చెప్పిన ప్రహ్లాద చరిత్ర, నృసింహ ఆవిర్భావ ఘట్టం ఇదివరకటి మురళిలో మనం విన్నాం ఆల్రెడీ. guruJnanam.org అనే మన వెబ్సైట్ లో ప్రతి మురళికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఆడియో ఫైల్స్ పొందుపరిచారండి. దయచేసి అందరూ అక్కడ చూడండి. నరసింహస్వామిని ప్రహ్లాదుడు ఎంతో చక్కగా స్తుతిస్తాడు. అలా స్తుతించిన తర్వాత ప్రహ్లాదుడు కోరిన షడంగ భక్తి గురించి, తర్వాత అటువంటి భక్తిని ముక్తిని సాధించడానికి మనం ఆచరించాల్సిన సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, వర్ణాశ్రమ పద్ధతులు, వాటి గురించి మన మొదటి స్పీకర్ అంటే భాగవతంలో మొదటి స్పీకర్ సునీత గారు సెల్ఫోన్ 20 నుంచి మాట్లాడబోతున్నారండి. వీరు శ్రీ గురుభ్యో నమః స్కూల్ పెట్టినప్పటి నుంచి కూడా ఉన్న సభ్యులు. సునీత గారు,
ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికి నమస్కారం. నారదుల వారు ధర్మరాజుకు చెప్పినటువంటి ప్రహ్లాద చరిత్ర నృసింహావతారం పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రహ్లాదుని షడంగ భక్తి గురించి వివరిస్తున్నారు. పరమహంసలు ఏ గతిని పొందుతారో ఆ గతిని పొందటానికి కావలసినది షడంగ భక్తి. ఇది 6 రకములు: భగవంతుని తలుచుకోవటం, భగవాన్ నమస్కారం, భగవంతుని స్థుతి, చేసిన కర్మలు ఆయనకు సమర్పించటం, భగవత్ అర్చన, భగవద్ ధ్యానము, భగవత్ కథాశ్రవణము. వీటి వలన ఏకాగ్రత సిద్ధిస్తుంది, తర్వాత ఐక్యం కలుగుతుంది. ఐకాంతిక భక్తి అనగా భగవంతుడు తప్ప వేరే కోరిక ఉండకపోవడం. ప్రసన్నుడైన నృసింహస్వామి ప్రహ్లాదంతో ఇట్లనెను, ఎవరికీ దొరకని నా దర్శనం మీకు లభించింది, ఒకసారి నా దర్శనం కలిగిన వారికి మరి హృదయంలో తాపం కలగదు అని ఇప్పుడు ఏమి కావాలో కోరుకోమను. కాని ప్రహ్లాదుడు ప్రలోభానికి గురి కాలేదు. సంసారానికి మూలం హృదయానికి ముడి కోరిక. నాది ధర్మాచరణ తప్ప ధర్మంతో నేను ఏది ఆశించలేదు, కానీ నీవు కోరుకోమన్నాక తిరస్కరించడం వల్ల బాధ కలుగుతుంది, కనుక ఏ కోరిక లేని స్థితి ఇవ్వమని అడిగాను. కోరికలు లేని స్థితి పరిపూర్ణ స్థితి. కోరికలు అంటే కొరత ఉన్నదని అర్థం. కొరత ఉన్నదంటే పరిపూర్ణత్వం లేదని అర్థం. పరిపూర్ణత్వం లేదు అంటే భగవత్ ప్రాప్తి దొరకదు. ఏ కోరికలు లేని స్థితి ఇవ్వమని కోరాను. వీరిని ఐకాంతిక భక్తులు అంటారు, అనగా భగవంతుడు తప్ప అన్యము ఉండదు. అప్పుడు స్వామి ఇలా నేను, నీవు ఈ మన్వంతం పూర్తి అయ్యేదాకా రాక్షసులు అందరికీ రాజు అయ్యి సర్వభోగములు అనుభవిస్తావని ఆజ్ఞాపించాను. మహాత్ములు ధర్మ బాధ్యతలను భగవత్ ఆజ్ఞగా భగవత్ అర్పణంగా చేస్తారు. అలా చేయటం వల్ల ఆ కర్మ వాళ్ళని బంధించదు. ఆజ్ఞ అర్పణంగా చేయని కర్మలు బంధహేతువులు జన్మహేతువులు అవుతాయి. స్వామి ఇలా అనెను, నీవు ఎల్లప్పుడూ భోగాలు అనుభవిస్తావు, వాటికి అంటుకోకుండా ఎల్లప్పుడూ నక్కదల వినదువు. నేను యజ్ఞేశ్వరుడిని కనుక నన్ను యజ్ఞములతో ఆరాధించు అనెను. కుశలం అనగా ధర్మాచరణ, ధర్మాచరణ చేయటమే క్షేమము. భోగం రెండు రకములు, సుఖము దుఃఖము. భోగంతో పుణ్యం పోగొట్టుకో, ధర్మాచరణతో పాపం పోగొట్టుకో, కాలంతో శరీరం పోతుంది అనెను. అంతవరకు ఉన్న శరీరంతో విశుద్ధమైన కీర్తిని పొందుతావు అనెను. తర్వాత నన్నే పొందుతావు అనెను. అంతేగాక నువ్వు గానం చేసిన స్తోత్రం ఎవరు స్మరిస్తారో వారు కూడా కర్మబంధం నుండి విముక్తి పొందుతారనెను. తర్వాత ప్రహ్లాదుడు తన రెండవ కోరికగా తన తండ్రి సద్గతి కావాలని కోరెను. తన తండ్రి తరించాలని పుత్రుడు కోరుకోవటం కామం కాదు, ఇది స్వధర్మం, ఇది ధర్మబద్ధమైన కోరిక. అప్పుడు స్వామి నవ్వుముఖంతో, నీ వంటి వాడు జన్మించిన తర్వాత నీ తండ్రే కాదు 21 తరాలు తరించిపోయినవని చెప్పాను. నా భక్తులకు 2 లక్షణాలు ఉంటాయి అనేను స్వామి. 1 ప్రశాంత అనగా కోరిక అలజేది లేకపోవటమే. 2 సమర్థసిన అనగా అందరి యందు నేను ఉన్నాను అని తెలిసిన వాడికి రాగము ద్వేషము ఉండకుండా అందరి యందు సంభవము ఉంటుంది. వారు ఎవరిని హింసించరు. నిన్ను అనుసరించే భక్తులు నాకు అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు అనెను. సర్వ భక్తులకు నీవు ఆదర్శంగా చెప్పిన వాడు, చెప్పదగిన వాడువు. నన్ను స్పృశించడం వల్ల నీ తండ్రి అన్ని విధాలా పవిత్రమయ్యాడు. చేయవలసిన కార్యక్రమములు చేయమని చెప్పాను. వెంటనే ప్రహ్లాదు స్వామికి నమస్కరించి తండ్రికి చేయవలసిన కార్యక్రమములు చేసి వేదవేత్తల సమక్షంలో రాజ్యాధిశక్తుడయ్యాను. బ్రహ్మదేవుడు నారాయణకు నమస్కరించి ఎవరైతే నృసింహ రూపాన్ని ఉపాసిస్తారో వారు మృత్యువును కూడా జయిస్తారు అనెను. ప్రహ్లాదుడు ధర్మబద్ధంగా రాజ్యపాలన చేశాను. బ్రహ్మదేవుడు నారాయణకు నమస్కరించి ఎవరైతే నృసింహ రూపాన్ని ఉపాసిస్తారో వారు మృత్యువుని కూడా జయిస్తారని. నృసింహరూపము నాభి వరకు బ్రహ్మరూపము, కంఠం వరకు విష్ణు రూపము, ఆ పైన రుద్రరూపము, మొత్తం కలిపి శివస్వరూపము. పాలనేత్రం ఉండటం వల్ల రుద్ర తేజస్సును తెలియజేస్తున్నది. త్రయంబకం అనగా ముమ్మూర్తులు ఒకటైన రూపము, 3 నేత్రములు కలవాడు. ఎవరైతే నారసింహుని కథను శ్రద్ధగా వింటారో వారికి అపమృత్యు అకాల మృత్యు రావు. 2 ఆదివ్యాధి వినాశం కలుగుతుంది. 3 పరమార్థంగా మృత్యు నాశనం జరుగుతుంది. ఏది అమృత స్వరూపమో దానిని తెలుసుకోకుండా మృతి దేనికి సహజమో దానిని పట్టుకుని వేలాడటమే మృత్యువు. మృత్యు దేహాదులకు సహజం, అది నేను అనుకోవడమే మృత్యుబంధనం. జనన మరణ వికారములు లేని పరమాత్మ అమృతం కనుక అమృత బంధాన్ని తొలగించకు. భగవంతుడే అసలైన బంధం. భగవత బంధం సహజం, ప్రపంచ బంధం అసహజం, అదే మృత్యువు. అందరూ చూస్తూ ఉండగా నరసింహస్వామి అంతర్ధానమైను. ఏ ధర్మము ఏ లక్షణము వల్ల భగవంతుడు దొరుకుతాడో అవి ప్రహ్లాద చరిత్రలో చెప్పబడినవి. ఆదిపురుషుడి లీల, అలాంటి ఆదిపురుషుడి చేత రాక్షసుడు సంహరింపబడటం, పరమ భాగవతోత్తముడు ఆయన అనుగ్రహాన్ని పొందటం, ఈ 3 అంశములు ఎవరైతే శ్రద్ధగా ఏకాగ్రతతో వింటారో వారు భయం లేని స్థితిని పొందుతారు అని ఫలశ్రుతిగా చెప్పబడినది. ఇప్పుడు నారద ధర్మరాజ సంవాదం చెబుతున్నారు. ధర్మములు 2 రకములు, సామాన్య ధర్మము, విశేషణ ధర్మము. ఇక్కడ సామాన్య ధర్మమును గురించి వివరిస్తున్నారు. భగవంతుడు ధర్మమూలుడు, ధర్మ మూలంగానే పొందబడేవాడు. ధర్మం లేనిదే దైవమే లేదు. ఏ ధర్మం వల్ల అంతకన్నా ప్రసన్నమవుతుందో, ఏ ధర్మం వేదవేత్తలైన మహర్షులు స్మృతుల ద్వారా అందించారో దాని పేరే ధర్మము. ధర్మము స్మృతి శృతి రూపములుగా లభిస్తుంది. వేదాలు ధర్మశాస్త్రం యొక్క పొందిక పురాణం. ధర్మశాస్త్ర వేదాల్లో చెప్పిన అర్థములను మనకి ఆచరణ యోగ్యమైన రీతిలో బోధించేదే ఇతిహాస పురాణం. భగవంతుడు కావాలనుకునే వారు పాటించవలసిన సామాన్య ధర్మములు 30. 1 సత్యము, దయ, తపస్సు, శౌచం, సహనం, వివేకం, క్షమ, దమ, అహింస, బ్రహ్మచర్యము, త్యాగము, స్వాధ్యాయ, ఆర్జవం, కపటం లేని స్వభావం, సంతృప్తి, సముద్రిక సేవ, నెమ్మదిగా లౌకిక సుఖాల నుండి వెనక్కి వెళ్లడం, నిష్కలమైన కర్మను తెలుసుకోవటం, మౌనం, ఆత్మవిమర్శనం, సంపాదించిన దాని సగప్రాణులకు సమానంగా విభజించటం, అందరి అందు ఆత్మదేవతా బుద్ధిని కలిగి ఉండటం, మహాత్ములు ఏది లక్ష్యంగా పెట్టుకున్నారో దాని గురించి వినడం, కీర్తనం, స్మరణం, సేవించడం, పూజించడం, నమస్కరించడం, దాస్యం చేయట, సేవ చేయట, ఆత్మసమర్పణ, ఇవన్నీ కలిపి ఒక ధర్మము. ఇవి స్త్రీలకి పురుషులకి కూడా ఒకే ధర్మములు. ఈ 30 లక్షణములు ఉన్న ధర్మమును పాటిస్తే వారు హరి సంతోషిస్తాడు. సమత్వం అనగా తన ధర్మాన్ని పాటిస్తూ ఇతరుల ధర్మాలను గౌరవించటం. ఇక్కడ బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, సన్యాసి ధర్మాలను వివరిస్తున్నారు. బ్రహ్మచర్యకు ప్రధానంగా ఉండవలసిన లక్షణం విగ్రహశక్తి. ఎటువంటి భోగాసక్తి లేకుండా శ్రద్ధలపై శ్రమించి విద్యని అధ్యయనం చేయాలి. గృహస్థు ధర్మములను పాటించిన తరువాత తనదాకా వచ్చిన ధర్మాన్ని తన తరువాతి తరం అందుకున్న తర్వాత లౌకిక జీవనం నుండి విరమించాలి. వానప్రస్థు అరణ్యానికి చేరుకుని అత్యంత నిరాడంబరంగా నిత్య నైతిక కర్మలు విడవకుండా చేయవలెను. పితృకర్మలు మానరాదు. ఆత్మానంద వివేకం పెంచుకొనవలేను. అనాత్మ విషయంపై పూర్ణత్యాగం చేయవలేను. సన్యాసి లక్షణములు. నిరంతరం బ్రహ్మ విచారణ చేయబడే సన్యాసి. వేదాంత విద్య తప్ప ఇతర శాస్త్రాలు శ్రద్ధ రాదు. బ్రతుకు తెరువుకు ఆధారం ఉండకూడదు. తర్కాలు వాదాల జోలికి వెళ్లకూడదు. ఒకరి పక్షాన్ని మాట్లాడకూడదు. ఎక్కువ శిష్యులు ఉండరాదు. పెద్ద పెద్ద పనుల సంకల్పాలు చేయరాదు. స్థిర నివాసం ఉండరాదు అని చెబుతున్నారు. ఇక్కడ ధర్మరాజు గృహస్థులకు మోక్షం పొందటకు మార్గం ఏమిటి అని అడిగాను. దీని గురించి మధుకర్ గారు చెప్తారు. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
చాలా చక్కగా చెప్పారండి సునీత గారు. మన గురువు గారు మనకు అందించిన విషయాల్లో భాగవత జ్ఞానమే కాకుండా సాంఘికంగా మనం చేయాల్సిన ధర్మాల గురించి, మన నడవడి గురించి కూడా చెప్తూ ఉంటారు. సర్వ ప్రాణులని మనం సమానంగా చూడాలి, చూడగలగాలి. భాగవతం జాగ్రత్తగా వింటే ఇంతకు మించిన కమ్యూనిజం ఏముంటుంది, ఇంతకు మించి సోషలిజం ఏముంటుంది? ప్రభుత్వాలు ఎంతకని నిర్దేశిస్తాయండి మనల్ని, మన సంస్కారం మనల్ని నిర్దేశించాలి. అదే సెల్ఫ్ గవర్నెన్స్. ప్రభుత్వాలు మనల్ని పాలిస్తుంటే వాళ్ళకి దొరకకుండా ఉండే ఆలోచనతో మనం ఉండకూడదు. సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యమైన ధర్మం అని గురువు గారు చెప్పారు. మరి మనం కూడా ఈ ధర్మాన్ని ప్రతి నిమిషం గుర్తు పెట్టుకుని ఆచరిద్దామండి. అందరికీ ఎంతో విలువైన అతి ముఖ్యమైన గృహస్థ ధర్మాలని మన నెక్స్ట్ స్పీకర్ మధుకర్ గారు నెబ్రాస్కా స్టేట్ నుండి ఒమహా అనే నగరం నుండి చెప్పబోతున్నారు. గురువు గారి ప్రవచనాలకి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ ఇయర్ మన గ్రూప్ లో చేరారు. మధుకర్ గారు, ఇక మీరు మాట్లాడండి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీ మాత్రే నమః. శివాయ గురవే నమః. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. గురుగారి ద్వారా జరిగే శ్రీమద్ భాగవతం ప్రవచన మహాయజ్ఞంలో సన్యాస ఆశ్రమాలు గురించి వివరించిన తర్వాత ఇప్పుడు గృహస్థాశ్రమం గురించి చెప్తున్నారు. ధర్మరాజు నారదుల వారిని ఇలా అడుగుతున్నారు. మాలాగా పెద్ద పెద్ద సాధన చేయకుండా ఇళ్లలోనే ఉండే వారికి మోక్షం పొందడానికి మార్గం ఏమిటి? అప్పుడు నారదుల వారు, గృహస్థు ఎప్పుడూ నిరాశపడరాదు. గృహస్థ ధర్మం సర్వంగా సగర్వంగా పాటించవచ్చు. ఎందుకంటే మిగిలిన ఆశ్రమాలన్నీ దీని మీద ఆధారపడి ఉండాలి. అది దీని యొక్క గొప్పతనం. ఒక చెట్టు ఎందరికో ఆధారం అయినట్టు గృహస్థు అన్ని ఆశ్రమాల వారికి ఆధారం అవుతాడు. ఎతికైనా బ్రహ్మచారికైనా భిక్ష గృహస్థే పెట్టాలి. మొత్తానికి గృహస్థుకు ఉన్న చిన్న మార్గం గృహానికి ఉచితమైన కర్మలని, అంటే ఇల్లు నడవడానికి అవసరమైనటువంటి కర్మలని వాసుదేవార్పణం, సాక్షాత్ వాసుదేవార్పణంగా చేయగలిగితే తరిస్తాడు. గృహస్థు ఈ విధంగా కర్మలు చేయాలి. గృహానికి ఉచితమైన కర్మలు వాసుదేవార్పణంగా చేయటం, మహాత్ములను సేవించడం. గృహస్థు కాలమును కుదుర్చుకొని మహాత్ముల ద్వారా భగవద్కథలను ఎక్కువగా వినడం ద్వారా సత్యాసత్య వివేకం కలిగి అసత్యం నుండి సత్యానికి వెళ్లాలని అనిపిస్తుంది. యావదార్థ ఉపాసీనో దేహే దేహే చ పండిత, అంటే తన దేహమునందు గృహమునందు అవసరమైనంత వరకే సంఘం ఏర్పరచుకోవాలి. అలాగే ఇంట్లో వారికి ఇష్టంగా ఉంటూ అవసరమైనంత వరకే సంఘం ఏర్పరచుకోవాలి. ఇలా ఉండడం వలన వారితో పంతము పెట్టుకోవడం కానీ వాళ్ళతో పంతం పెట్టుకోకపోవడం వల్ల, చర్చలు ఉండకపోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఇది కపటం కాదా అంటే కపటం కాదు. ఎందుకంటే దీనివల్ల ఎవరిని మనం బాధ పెట్టడం లేదు. అలాగే మనం స్వార్జితమే కాకుండా సంపదలు మనకు మూడు రకాలుగా వస్తాయి. అవి దివ్యం, భౌమం, అంతరిక్షం. దివ్యం అంటే వర్షాలు కురిసి వచ్చే పంటలు, భౌమం అంటే భూమి నుండి వచ్చే పంటలు, అకస్మాత్తుగా వచ్చే పంటలు. ఈ సంపదలు అన్నీ అచ్యుతుడు నా జీవిత నిర్వహణ కోసం సంపదలు ఇచ్చాడు అనే భావంతో ఈ సంపదలను అనుభవించాలి. మనం కావలసినంత తిన్నాక మిగిలింది ఇంకొకరికి పంచడానికే భగవంతుడు ద్రవ్యం ఇచ్చారు అనే స్పృహ ఎప్పుడూ ఉండాలి. అలా పంచకుండా తింటే వాడిని దొంగ అని భగవానుడు నిర్ణయించారు. పక్షులు, కీటకాలు, జంతువులు అందరికీ కూడాను నీ ద్రవ్యం మీద హక్కు ఉంది. ధర్మార్థ కామాల కోసం పెద్దగా కష్టపడకూడదు. వాటిని సుఖంగా అనుభవించాలి. అలాగే మోక్షం కోసం ఎంతైనా కష్టపడాలి. గృహస్థు ఆర్యకి, పిల్లలకి, తల్లిదండ్రులకి, తన మీద ఆధారపడ భిత్తులకి, సమాజానికి, సంపాదనని అందరికీ సమానంగా పంచాలి. అనేక మలినాలు స్థిరపడినట్టు ఈ దేహం మీద మోహము శాశ్వతమైన ధర్మాన్ని పోగొడుతుంది అని నారదుల వారు అంటున్నారు అని మన గురువు గారు చెప్పారు. ధర్మబద్ధంగా చేసిన ప్రయత్నానికి లభించినది ఏదో అదే సిద్ధి. అదే ఈశ్వరానుగ్రహం. ఈ సిద్ధితో మొదట యజ్ఞములు చేయక మిగిలినది మనం తినాలి. ఇలా తినగా మిగిలిన దాని మీద నాది అనే అభిమానాన్ని విడిచిపెట్టాలి. యజ్ఞములు అంటే దేవయజ్ఞం, రుచియజ్ఞం, పితృయజ్ఞం, మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం. వీటిని ధర్మంగా సంపాదించిన దానితోనే చేయాలి, కానీ అధర్మమైన సంపాదన వీటికి ఉపయోగించకూడదు. గృహస్థు దేవతా కర్మలు ఎంత విధిగా చేస్తాడో పితృకర్మలు కూడా అత్యంత విధిగా చేయాలి, కానీ ఎట్టి పరిస్థితులలో గృహస్థుగా ఉన్నంత కాలం పితృకర్మలు విడిచిపెట్టరాదు. అంటే మనం బ్రతికి ఉన్నంత కాలం మన తల్లిదండ్రులని మరవరాదు. సాధారణంగా గృహస్థు ఎప్పుడు తృప్తిగా చేయడానికి కుదరదు, కాబట్టి పర్వకాలంలో మాత్రం ప్రాపంచిక వ్యవహారం తగ్గించుకొని దైవ పుత్ర కార్యాలు చేయాలి. ఈ పర్వకాలంలో చేసినటువంటి దైవ పూజ, పితృపూజ, అదేవిధంగా దానములు, హోమములు, రథములు ఇవి శాశ్వతమైన ఫలితాలను ఇస్తాయి. కాలము అంతా గొప్పదే అయినా కొన్ని కాలాలకు గొప్ప శక్తి ఉంటుంది. అలాగే ఈ కాలంలో చేస్తే ఎంత పవిత్రమో ఈ దేశాల్లో చేస్తే అంత పవిత్రం. పవిత్ర దేశాలన్నీ ఉన్న దేశం భారతదేశం. భాగవతం చెప్పిన గొప్ప పవిత్ర దేశం ఏమిటంటే ఎక్కడ శాస్త్ర ప్రకారం నిర్మితమైన భగవద్బింబం ఉంటుందో అది పవిత్ర ప్రదేశం. భగవత్ శక్తి తేవడానికి భగవద్బింబానికి శక్తి ఉంటుంది. గృహం శ్మశానం తపబింబ వర్జితం, అంటే భగవాన్ మూర్తి లేని ఇల్లు వల్లకారు అని భాగవతం చెబుతుంది. అలాగే భగవంతుని నివేదించకుండా తిన్న తిండి విషం, భగవంతుని గురించి వినకుండా ఉన్నటువంటి చెవులు కుక్కతో. ఇంకా ఇక్కడ తపస్సు, ఇంకా ఎక్కడైతే తపస్సు, శ్రద్ధ, దయ, జ్ఞానము, జపము ఇవి సాగుతాయో ఆ చోటు పవిత్రం. అవి చేసిన వాళ్ళు కూడా ఎక్కడ నివసిస్తారో ఆ చోటు పవిత్రం. ఇలాంటి చోట్లలో చేసినటువంటి దేవ పితృ కార్యాలు అతి పవిత్రం అవుతాయి. విష్ణు పూజ జరిగే ప్రతి చోటు గొప్పదే. అదేవిధంగా సహజమైన పవిత్ర స్థలాలు కొన్ని ఉన్నాయి. అందులో కొన్ని గంగా పుణ్యనది ప్రాంతములు, మహేంద్ర మలయాలజీ అంటే మహేంద్ర పర్వతము, వెంకటాచలము, శోనాచలము ఇలాంటి పవిత్ర పర్వతము. గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఈ పవిత్ర ప్రాంతములకు ప్రయత్నపూర్వకంగా వెళ్ళి తన చేయవలసిన పితృదేవ కార్యాలను చేస్తూ ఉండాలి. సాత్విక రాజస తామస గుణాలు ఉన్న సర్వజీవులలో భగవంతుడు ఉన్నా తారతమ్యాలతో ఉన్నాడు కాబట్టి సాధారణతో ఉన్నారు. సాత్విక గుణం ఉన్న వారిలో భగవంతుని ప్రకాశం ఎక్కువగా ఉంటుంది, రాజస తామస గుణాలు ఉన్న వారిలో ప్రకాశం తక్కువగా ఉంటుంది. వివేకం అనేటువంటి జాలతో నిగ్రహం అనే అగ్ని రగల్చి నీ అహంకారాన్ని అందులో హూతం చేసుకో అనే ఒక గొప్ప యజ్ఞంని సలహాగా చూపించారు. మన ఇంకా విధర్మం, పరధర్మం, ఆభాధర్మం, ఉపధర్మం, చలధర్మం అన్ని ఐదు రకాలుగా అధర్మం యొక్క ఐదు శాఖలు ఉన్నాయి. ఇవి ముళ్ళ శాఖలు కాబట్టి వీటికి ఈ జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. శాస్త్రజ్ఞానం చెప్పే గురువుని మనుష్య రూపంతో ఎవరు చూస్తారో వారి యొక్క శాస్త్రజ్ఞానం అంతా వ్యర్థం. శాస్త్రంలో చెప్పిన నియమాలన్నింటినీ పరమ ప్రయోజనము శాస్త్రంలో చెప్పిన నియమాలన్నింటినీ పాటిస్తే దాని ద్వారా పరమ ప్రయోజనం ఏమిటంటే కామ క్రోధాది ఆరు శత్రువులను జయించడం. ఇలా ఇంద్రియాలను జయించాక ఆ నియమాలతో భగవంతుని ధారణ ధ్యానము చేయకపోతే ఆ నియమాలు కూడా వ్యర్థమే. వివేకంతో తన వశంలో ఇంద్రియాలను ఉంచుకొని మహాత్ములను సేవిస్తూ భావద్వైత, క్రియాద్వైత, ద్రవ్యాద్వైత అన్ని ఈ మూడు సాధన చేయాలి. ఈ విధంగా పైన చెప్పిన అన్ని చేస్తే పరమహంస ఏగతిని పొందుతాడో గృహస్థు కూడా ఆ గతిని పొందుతాడు. గురువుగారి ఆశీర్వాదంతో ఈ శ్రీమద్ భాగవతం ప్రవచనానికి కారకులైన ప్రతి ఒక్కరి సంకల్పంతో మన శ్రీ గురువు నమః స్కూల్ ద్వారా ఈ గొప్ప అవకాశములను చెప్పడానికి అవకాశం లభింపజేసిన ప్రతి ఒక్కరి చరణములను నమస్కరిస్తూ సర్వం శ్రీ గురు చరణ అరవిందార్పణ మస్తు స్వస్తి.
గృహస్థ ధర్మాలని చక్కగా చెప్పారండి మధుకర్ గారు. ఈ భాగంలో కూడా మన గురువు గారు మన బాధ్యతలను గుర్తు చేశారు. ఈ భూమి మీద ప్రతి జీవికి హక్కు ఉంది. భూమి తన సంపదలన్నింటినీ నీకే ఇచ్చిందా, ఎందుకు దాస్తావు? సంపాదించింది ఎవరికి ఉపయోగపడాలి? త్రివర్గం నాతి కృచ్ఛ్రేణ భజేత గృహమేద్యపి. త్రివర్గం అంటే ధర్మార్థ కామాలు. వాటిని నా అతికృచ్ఛ్రేణ కష్టపడి సంపాదించుకోనక్కర్లేదండి. ఎంతో సంపాదించుకుంటాం కానీ వయసు మీద పడి మూలపడ్డాక ఆ సంపాదన ఎందుకు? గృహస్థు తన సంపాదనని అందరికీ సమానంగా పంచాలని గురువుగారు చెప్పారు. గృహస్థు ఎవరెవరు జవాబుదారి అంటే భార్యకి, పిల్లలకి, తల్లికి, తండ్రికి, తన మీద ఆధారపడ్డ వారందరికీ. ఇక అత్యంత అద్భుతమైన గజేంద్ర మోక్షంలోకి ప్రవేశించబోతున్నామండి. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఇది ఒక జీవుని కథ, ఒక ముముక్షువు కథ, ఆపై ఒక ముక్తిని కథ. ఇంతటి అద్భుతంలో ఒక భాగాన్ని అంటే ఒక జీవుని కథను మనకు అందించబోతున్నారు రమా నాగవల్లి గారు. వీరు ఫస్ట్ టైం స్పీకరండి. శాస్త్రీయ సంగీతం, సనాతన ధర్మం పట్ల ఆసక్తి, భక్తి, వీటితో తన జీవితాన్ని మలుచుకుంటూ ఉన్నారు. ఇక మన ఫోన్స్ మ్యూట్ చేసి భక్తి శ్రద్ధలతో విందామా. రమా నాగవల్లి గారు, మీరు మాట్లాడండి.
ధన్యవాదాలండి. శ్రీ మహాగణాధిపతి అయిన నమః, శివాయ గురువే నమః, శ్రీమాత్రి నమః, శ్రీ గురుభ్యో నమః. భగవత్ ప్రాప్తికై ఏ ఆశ్రమాల వారు ఎలాంటి ధర్మాలు పఠించాలో విస్తారంగా వివరించిన తర్వాత సుఖయోగీంద్రులు ఒక్కొక్క మన్వంతరం గురించి తావన్మాత్రంగా ప్రస్తావిస్తూ నాగవ మన్వంతరం అయిన తామస మన్వంతరంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుణ్ణి అనుగ్రహించాడని ప్రాస్తావికంగా చెప్తే ఆ కథ విస్తారంగా తెలపమని పరీక్షిత్ మహారాజు కోరారు. ఆ కథ గజేంద్ర మోహనం. ఈ ఘట్టం బ్రహ్మ విద్యా స్థానం గల పంచరత్న గీతలలో ఒకటి అని చెప్పి గురువు గారు పంచరత్న గీతల గురించి ప్రస్తావించారు. భగవద్గీత, విష్ణు సహస్రం, శ్రావణ పర్వంలోని భీష్మ శివరాజం, అనుస్మృతి మరియు గజేంద్ర మోక్షం, ఇది పంచరత్న గీతలు. వీటిని గురించి ప్రస్తావిస్తూ గురువు గారు ముఖ్యంగా అనుస్మృతి గురించి హెచ్చరించారు. భగవంతుణ్ణి పొందడానికై ఆటంకంగా ఏవైనా ప్రారంభ కర్మలు మిగిలిపోతే అవి కూడా ఈ జన్మలోనే పూర్తి అయిపోవాలని ప్రార్థన అనుస్మృతి. మిగతా గీతల కన్నా చిన్నది కానీ చాలా లోతైనది, తీవ్రమైనది. కేవలం మోక్షార్థి మాత్రమే పఠించాలి. ముందుగా గజేంద్ర మోక్షం ప్రాధాన్యత వివరిస్తారు గురువు గారు. గజేంద్ర మోక్షం విశేష సంకేతాలతో కూడిన రమ్యమైన సన్నివేశం మరియు బ్రహ్మం అంటే ఏమిటో స్పష్టంగా తెలియపరిచే స్తోత్రం. సర్వశాస్త్ర సారంగా ఉన్న స్తోత్రం. ముందు కథ, తర్వాత సంకేతములు, ఆ తర్వాత స్తోత్రం గురించి చెప్పుకుందాం. క్షీరసాగర మధ్యంలో వెండి, ఇనుము, బంగారు శిఖరములు కలిగిన త్రికూట పర్వతం మీద వరుణుడి అధీనంలో ఉన్న ఋతుమత్ అనే ఉద్యానవనం ఉంది. అక్కడ దేవతలు, సిద్ధులు సంచరిస్తూ ఉంటారు. నిత్య వసంత లక్షణంతో పలు రకాల వృక్షాలతో శోభతో ఉంటుంది. ఎన్నో రకాల జంతువులు, వాటి రాజుగా ఉన్న గజేంద్రుడు దశ లక్ష కోటి కరేణువులతో కలిసి విహరిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ ఏనుగులన్నీ కలిసి విహారం చేస్తూ ఆ వనంలో వృక్షాలను విచలిస్తూ వనాన్ని అల్లకల్లోలం చేసి అలసిపోయి బంగారు కమలాలున్న ఒక కొలను వద్దకు వచ్చి దాహం తీర్చుకోవడానికి అందులో దిగుతాయి. దాహం తీర్చుకుని ఊరుకోకుండా నీటితో ఆడుకుంటూ కొలంలో ఒక్క కమలం కూడా కనిపించకుండా
కొలీగ కరె మాడిరువ సంఖ್యే సద్యకి స్విచ్డ్ ఆఫ్ ఆగಿದೆ. ದಯವಿಟ್ಟು ನಂತರ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಯತ್ನಿಸಿ.
The number you have called is switched off. Please try again later. ಆಪ್ನೆ ಜಿಸ್ ನಂಬರ್ ಕು ಕಾಲ್ ಕಿಯಾ ಹೈ ವೋ ಸ್ವಿಚ್ಡ್ ಆಫ್ ಸ್ವಿಚ್ಡ್ ಆಫ್.
ಕೊಂತಸೇಪ ಅಯ್ಯಾಕ ಗಜೇಂದ್ರುಣ್ಣಿ ಕೊಲಂಲೋ ಉನ್ನ ಒಕ ಮೊಸಲಿ ಪಟ್ಟುಕೊಂಡಿದೆ. ಬಹು ವಿಧಾಗ ಗಜೇಂದ್ರುಡು ಮೊಸಲಿತೋ ಪೋರಾಡತಾಡು. కానీ విడిపించుకోలేకపోతాడు. ఆడ ఏనుగులు హాహాకారాలు చేస్తూ ఒడ్డునే ఉండిపోతాయి. కొన్ని మొగ ఏనుగులు గజేంద్రుణ్ణి కొలంలో నుంచి బయటికి లాగడానికి ప్రయత్నిస్తాయి, కానీ లాగలేకపోతాయి. ఏమీ చేయలేక మొగ ఏనుగులు కూడా ఒడ్డుకు వెళ్లి నిలబడి చూస్తూ ఉండిపోతాయి. స్థానబలం చేత ముసలి పట్టు పెరుగుతుంది, గజబలం తగ్గుతుంది. తనని తాను రక్షించుకోవడం కోసం గజేంద్రుడు ఆలోచన చేయడం ప్రారంభిస్తాడు. పూర్వజన్మల సుకృతం వలన పరమాత్ముని వైపు బుద్ధి మరలి శరణు వేడతాడు, స్తోత్రం చేస్తాడు. పరమాత్ముడు విష్ణుమూర్తిగా సాక్షాత్కరించి మొసలిని తన చక్రంతో సంహరించి గజేంద్రుణ్ణి కాపాడుతాడు, ముక్తిని ఇస్తాడు. ఎన్నోసార్లు విన్న కథ అయినా చాలా రమ్యంగా ఉంది అండి ఈ కథ. ఒక ఏనుగుకి ఇంత శక్తివంతమైన స్తోత్రం చేయడం సాధ్యమా? గత జన్మల నుంచి వచ్చిన శిక్షణ వలన సాధ్యం. భగవంతుడికి చేసిన ఏ సేవ వ్యర్థం అవదు. ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మలో అయినా ఫలితం దక్కుతుంది అని ఈ కథ స్పష్టం చేస్తుంది. పూర్వజన్మలో గజేంద్రుడు విష్ణు భక్తుడు, ఈ జన్మలో ముక్తిని పొందాడు. ఇక ఈ కథలో గురువు గారు అందించిన విజయ సంకేతాన్ని గురించి చెప్పుకుందాం. త్రికూట పర్వతం మీద మూడు శిఖరాలు త్రిగుణాత్మకమైన సంసారానికి సంకేతం. గజేంద్రుడు పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో చేసిన అనంతమైన వృత్తులతో ఉన్న మనవంటి జీవుడికి సంకేతం. లక్ష కోటి అనే పదాలు అనంత సంఖ్యకు సంకేతం. గజేంద్రుడు దశలక్ష కోటి కరణీనాథుడు అనడంలో అంతరార్థం ఇది. చందనవనం నుంచి బయటకు రావడం అంతర్ముఖత్వం వదిలి బహిర్ముఖత్వం వైపు దృష్టి మరలడానికి సంకేతం. దాహం తీరిన తర్వాత కొలనులో ఆటలు మొదలు పెట్టడం, అవసరానికి మించి ఆశలేకపోవడం, పట్టిన మొసలి మోహానికి సంకేతం. మొసలి పట్టు నుంచి విడిపించుకోలేని గజేంద్రుని పరిస్థితి, సంసారం నుంచి బయటపడలేని జీవుని పరిస్థితి. నీటిలో మొసలికి బలమెక్కువ, సంసారంలో మోహానికి బలమెక్కువ. గజేంద్రుని పరిస్థితిలాగే మన జీవితంలో కూడా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు తనవారు అనుకున్న వారు తన రన్న బలము నిరుపయోగం అవుతాయి కదా. కలిసి తిరిగి దిగుదామని దింపి సమస్య వచ్చినప్పుడు మాత్రం అందరూ తప్పుకుంటారు. సమస్య ఎదురైనప్పుడు భగవంతుణ్ణి శరణు వేయడం కూడా ఒక విశేష యోగం. మహాత్ములకి కష్టాలు అవకాశాలు అవుతాయి. గజేంద్రునికి మొసలి పట్టు అనే కష్టం విచారణకు హేతు అయింది. సంసారంలో కూరుకుపోయిన జీవుడు సంసారం నుంచి బయటపడాలని మోక్షం కోసం తీవ్రమైన తపనపడి ముముక్షువుగా మారి మోక్షం పొంది ముక్తుడవగలడు. గజేంద్రుడు కూడా ఇలాగే పరిణతి చెంది ముక్తిని సాధించాడు. కష్టం గట్టెక్కాలని ఆర్తభక్తిగా మొదలై జిజ్ఞాస భక్తిగా చిగురించి జ్ఞానభక్తిగా ఫలించింది. గజేంద్రుని శరణాగతిలో గజేంద్రుని దృష్టి భగవంతుని మీద మరియు తాను శరణ వేడుతున్నాననే నిశ్చయాత్మకమైన ప్రవృత్తి మీద ఉంది, మొసలి మీద మాత్రం లేదు. గజేంద్రుడు స్తోత్రంలో వాక్క్రియ ఎంత చేశాడో మనఃక్రియ కూడా అంతే చేశాడు. అందుకే గజేంద్రుని స్తుతి జపం అయింది. ఈ సన్నివేశాన్ని మరియు స్తోత్రాన్ని గురించి చెప్పేటప్పుడు జజాప పరమం జపం అనే పదప్రయోగం గురించి గురువు గారు చాలా విషయంగా చెప్పారు. ఎవరు పారాయణ చేసినా దివ్యమైన ఫలితాలను ఇస్తుంది. పరమాత్మ ఎవరు అని స్పష్టమైన నిర్వచనం తెలియజేస్తుంది. అందుకే బ్రహ్మ విద్యా స్థానం పొందింది, భాగవత సారంగా స్వీకరింపబడింది. గజేంద్ర మోహనానికి నిర్విశేష బ్రహ్మస్థుతి అనే పేరు. నామరూపమైన జగత్తులో అంతర్లీనమై జగత్తు నాంతా నలుపుతూ ఆ జగత్తుకు మాత్రం తాను అంటకుండా ఉంటూ ఆ జగత్తు వలన తాను కనిపించట్లేదని ఆ జన్మాయను తొలగించేందుకు ఆయన అనుగ్రహం కావాలని స్తోత్రం ఇది. స్తోత్రంలో ఇక్కడ భగవంతుని నామరూపాలతో వర్ణించలేదు, కేవలం బ్రహ్మం అంటే ఏమిటో చెప్పలేదు. అందుకే నిర్విశేష బ్రహ్మస్థుతి అనే పేరు సార్థకం. ఇది సార్వజనీన ప్రార్థన, సర్వసమ్మతమైన ప్రార్థన. వ్యవసాయాత్మిక బుద్ధితో పరమాత్మని ధ్యానం చేస్తే పరమాత్మ స్ఫురింపజేసిన మహాప్రేరణాత్మకమైన బ్రహ్మజ్ఞానం ఈ స్తోత్రం. హృదయము రహస్యమైన పరమాత్మ స్థానం. మనసు సంకల్ప వికల్పాలతో చెదరకుండా, బుద్ధి సందేహాలతో కదిలిపోకుండా చేసి తనదైన అంతఃకరణ చైతన్యాన్ని హృదయమునందున్న పరమాత్మయందు పెట్టడమే వ్యవసాయాత్మిక బుద్ధి. మనస్సు వాక్కు కలిపి చేసే క్రియ జపం. వాక్క్రియ బహిర్ముఖత్వం, మనస్క్రియ అంతర్ముఖత్వం. వాక్క్రియ తగ్గించి మనస్క్రియ పెంచి జపం చేయాలి. గజేంద్ర మోక్షణం పారాయణ మనస్క్రియగా విచారణలోకి తెచ్చుకుని జపించాలి అని చెప్పి స్తోత్రసారమైన మొదటి రెండు శ్లోకాలు అందరి చేత చెప్పించి స్తోత్రం గురించి ప్రవచనం మొదలుపెట్టారు గురువు గారు. ఆ రెండు శ్లోకాలతో స్తోత్రం నేను ప్రారంభిస్తాను, ప్రసన్న గారు స్తోత్రం గురించి సవిస్తారుగా మనకి చెప్తారు. నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాది ధీమహి యస్మిన్ ఇదం యతచ్చేదం యేనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాత్ చ పరస్తం ప్రపద్యే స్వయం భూవం.
ధన్యవాదాలండి రమా నాగవల్లి గారు, చాలా బాగా చెప్పారు. అందరికీ ఒక మనవి, మీరెవరు మీ ఫోన్ ద్వారా మరొకరు కాన్ఫరెన్స్ చేయాలని చూడవద్దు. ఇప్పుడు ఇందాక అలాగే జరిగింది, ఎవరు వచ్చి ట్రై చేశారు, అలా చేయడం వద్దండి, డిస్టర్బెన్స్ అవుతుంది. దయచేసి అందరూ మీ ఫోన్ మ్యూట్ లో పెట్టుకోండి. ఇక మన గురువు గారు చెప్పింది మనకి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి ఒకసారి చూద్దాము. రమా నాగవల్లి గారు చెప్పిన కథ నుండి జీవితంలో పైలా పచ్చేసుగా బతుకు జరిగిపోతుంది, అన్ని అనుకున్నాయి అనుకూలించేస్తున్నాయి నాకు అంటాము. అందరూ బాజాబజంతులు చేస్తూ ఉంటారు, అన్ని మనవే అనిపిస్తుంటాయి, ఇక మనల్ని మించి లేడనిపిస్తుంది. అలా వెళ్తున్నప్పుడు ఎప్పుడో ఒకప్పుడు మోకాలు చెప్ప పొగులుతుంది, అది తప్పదు. ఇది మన బతుకే నిత్యం అని గురువు గారు చెప్పారు. మోహం అనే దానిలో పడిపోయి కుయమర్రు అని ఏడ్చే గజేంద్రుడు సమాజంలో చాలా మంది ఉన్నారు. కానీ పరమాత్మని శరణవేడి బయటపడేటటువంటి గజేంద్రుడు ఎవరో ఎక్కడో ఒకడుంటాడు. ప్రథమత అందరూ ఎవరికి వాడు ఒంటరి వాడే, ఇది తెలియకే నాకెన్నో బాధ్యతలు ఉన్నాయండి, నా మీద ఎందరో ఆధారపడిపోయి ఉన్నారండి, ఇప్పటి నుండి భగవంతుడు ఇవన్నీ ఎందుకండి అంటుంటారు. కానీ అదంతా ఒక భ్రమే, గురువు గారు చెప్పే ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి, అన్వయించుకుందాం, ఇప్పటికైనా జాగ్రత్త పడదాం. ఇప్పుడు ఎనదర్ ఫస్ట్ టైం స్పీకర్ అండి, సూర్య ప్రసన్న గారు కాలిఫోర్నియా బే ఏరియా నుండి గజేంద్ర స్తుతి గురించి మనకు వినిపించబోతున్నారు. ఇది ఒక ముముక్షుని ఆర్తి, ఇక విందామా సూర్య ప్రసన్న గారు.
శ్రీ గణేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః. భగవంతుడిని అర్థం చేసుకోవడం కోసం పునాది వేస్తున్నారు అన్నారండి గురువుగారు ఈ శ్లోకంలో. ఓం నమో భగవతే తస్మై ఈ శ్లోకాన్ని గురించి వ్యాఖ్యానం చేస్తూ గురువుగారు ఇలా చెప్పారు. నామరూపరహితమైన భగవంతుణ్ణి గురించి స్తుతించబడటం జరిగిందన్నారు ఈ శ్లోకంలో. ఇందులో ఒక్క మాట కూడా పొగడ్త లేదని, సర్వవేద వేదాంత సారం ఇందులో ఉందని, ఇది నిత్యం పఠించవలసిన స్తోత్రమని, ప్రణవంతో మొదలై ధీమహి వంటి శబ్దాలుంటాయని, ఇది నమస్కారంతో మొదలవుతుందని, మంత్రలక్షణం పూర్తిగా ఉందని, పఠించిన వారికి అత్యద్భుత ఫలితాలు ఇస్తుందని ఈ శ్లోకం గురించి చెప్పారు. అయితే ఇది మూల గ్రంథం అనాలని, తర్వాత వచ్చే శ్లోకాలన్నీ వివరణ గ్రంథాలు అన్నారండి. ఇక శ్లోక అర్థంలోకి వెళితే, గజేంద్రుడు ఇలా ధ్యానించాడు. ఎవరి వలన చైతన్యవంతమైన ఈ జగత్తు కలుగుతుందో, ఇంద్రియాతీతమైన మనసుకి మాటకి అందని ఈశ్వరులలో ఈశ్వరుడైనట్టి ప్రపంచానికి ఆదిబీజమైన బ్రహ్మమునకు అన్నింటికీ తను ఆధారమై అన్నింటినీ కలిగించేవాడు, తనకి ఏ కారణం లేనివాడు స్వయంభువు ఆయన భగవంతుని సంపూర్ణంగా ధ్యానిస్తున్నాను. అనిర్వచనీయమైన పరబ్రహ్మ అయిన భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమస్కరిస్తున్నాను అని గజేంద్రుడు ప్రార్థించాడు. ఇలా చెప్పారండి గురువు గారు, ఎంతవరకు కోరిక తెర అడ్డు ఉంటుందో అంతవరకు ఆయన్ని మనం ఆస్వాదించలేం. కోరిక తెర తీసేస్తే ఆయన్ని ఆస్వాదించే ప్రయత్నం చేయాలి అన్నారు. ఆయన యందు, ఆయన చేత, ఆయన వలన ఉన్న ప్రపంచం ఆయన స్వరూపమే. జీవునికి భగవంతునికి ఉన్న బంధాన్ని ఏర్పాటు చేసే అంతా ఈశ్వర్యమయమేనని ఈ శ్లోకంలో తీర్మానించాడు. భగవంతుడంటే ఇదే నిర్వచనం. అయితే భగవంతుడంటే తెలుసుకున్నాము మనం. భగవంతుడు అయితే మనం ఏం చేయాలి అంటే నమస్కరించాలి, ఎల్లప్పుడూ బుద్ధి పెట్టి ఏకాగ్రతతో అతనినే ఉపాసించాలి, ముముక్షువై శరణు వేడాలి. ఇక ప్రపంచానికి భిన్నమై ఎందుకు కనిపిస్తాడో మిగతా శ్లోకంలో చూద్దామండి. ఇక్కడ గురువుగారు ఏం చెప్పారంటే, ప్రతి శ్లోకంలో ఒక ఆకాంక్ష కనపడుతుంది, నన్ను రక్షించుగాక, నన్ను చూచుగాక అనే ఆకాంక్ష. అయితే మొసలు నుండి మాత్రం కాదు అని గురువుగారు చెప్పారండి. కారణానికి కూడా అతీతమైన వాడు ఎవని యందు ఆయన యొక్క మాయాశక్తి చేత ఈ ప్రపంచం వ్యక్తమవుతుందో, తిరిగి మళ్ళీ ఆయన యొక్క మాయాశక్తి చేత లోపలికి లాగబడుతుందో, అటువంటి ఆత్మమూలుడైన పరమాత్ముని శరణి వేడుతున్నాడు గజేంద్రుడండి. ఇందులో కనిపిస్తున్న ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు పోతుంది, ప్రపంచాన్ని పాలించేవారు పోతారు, ఇవన్నీ పోయిన తర్వాత ఎవడుంటాడో వాణ్ణి శరణు వేడుతున్నాను. అయితే గురువు గారు ఇక్కడ ఇంకోటి చెప్పారండి, యోగి ప్రాపంచిక వివరాలను దాటి పరమాత్మలోకి వెళ్లబోయే ముందు ఒక అంధకారం ఉంటుంది, దానిని స్పిరిచువల్ డార్క్నెస్ అంటారు. ఆ అంధకారం పూర్తయిన తర్వాత ఎవరు ఆ తర్వాత ఎవరు కనిపిస్తారో అతనే భగవంతుడండి. ఆ తర్వాత భగవంతుడు కనిపిస్తాడండి. ఇక్కడ అచ్చపు చీకటి అంటే సంసారానికి సంబంధించిన చీకటి అని, పెంజీకటి అంటే సంసారాన్ని దాటి వెళ్ళాక వచ్చే చీకటి అని చెప్పారు. సంఘములన్నీ, ఇప్పుడు ఇంకా గజేంద్రుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, సంఘములన్నీ విడిచిపెట్టి మౌనులై సత్ప్రవర్తన కలిగి ఆలోక వ్రతం చేస్తూ సహృదయులైన వారికి ఎవరు దిక్కో, ఎవరి పథం సంపూర్ణమని తెలుసుకొని దాన్ని చూడాలని తపన పడతారో, దానిని పొందడమే పరమావధి అనుకుంటారో, అది పొందడంలో తమ సాధనలు పండాయని అనుకుంటారో, ఆ పరమపద స్వరూపమే నాకు గతి. యోగులకి, సాధకులకి, భక్తులకి, జ్ఞానులకి ఏది లక్ష్యమో ఆ భగవంతుడే నాకు దుక్కు. ఋషులు ఎవరిని శరణు వేడుతున్నారో అతనే నాగతి. ప్రపంచానికి, ప్రపంచ వికారాల నుండి దూరమై దేనిని పొందాలనే మహాత్ములు బ్రహ్మచర్య వ్రతం తపస్సు చేస్తూ ఉంటారో ఆ బ్రహ్మమునకు నమస్కారం. విశ్వానికి ఉత్పత్తి ప్రళయం కలిగించడం కోసం తన మాయతో అనేక రూపాలు నామాలు ధరించే పరమాత్మ, జన్మ కర్మ నామరూపాలు లేని పరమాత్మకు నమస్కారం. అరూపరూపుడు, అద్భుత ఆశ్చర్యం తానే అయినవాడు, సర్వజీవికి వెలిగిస్తూ చైతన్యాన్నిస్తూ వికారాలకు తాను లోను కాకుండా సాక్షిగా చూచువాడు, సత్వగుణములతో కూడిన సాధనలకు లభిస్తాడు భగవంతుడు. సత్వగుణములలో సాధన గుణములతో సాధన చేయగా ఒక స్థితిలోకి వెళ్తాము, అదే నైష్కర్మ్య స్థితి. నైష్కర్మ్య సిద్ధి లభించాక ఒక నేర్పరితనం వస్తుంది, దాన్నే జ్ఞానం అంటారని గురువు గారు చెప్పారండి. ఫలాకాంక్ష లేకుండా చేయడమే నైష్కర్మ్యం. ఆ నైపుణ్యమే కౌశలం, నేర్పరితనం. అలాంటి నేర్పరితనంతో సత్యముగా కూడిన వాడెవడో వాడికి దొరకబడినవాడు భగవంతుడండి. సత్వగుణాన్ని ఆశ్రయించాలన్నారు గురువు గారు. చేస్తున్న కర్మలయందు అహంకారాన్ని విడిచిపెట్టాలి. అది కష్టమైన పనే, దానికి నైపుణ్యం కావాలి. అంటే కోరికలు కావాలంటే సులభమే, కానీ భగవంతుడు కావాలని కోరుకుంటే మాత్రం ఈ పై చెప్పిన విధంగా ఉండాలి అని చెప్పారు. ఇంకా భగవంతుడు త్రిగుణాలనే అరణి లోపల చిదగ్నికి దొరుకుతాడు. అవిద్య అనే పాశానికి చుట్టపడిపోయి ఉన్నామండి మనం అంతా. అలాంటి పశువులకి ఆయనే పాశకర్త, విమోచనకర్త. నాబోటి శరణు వేడిన పశువులు పాశాలు విప్పుతాడు. మనందరికీ భగవంతుడు అనుభవంలో ఉన్నాడు, కానీ మనకి తెలియట్లేదు. ఆయన లేకపోతే ఏదీ లేదు, కానీ ఆయన మనకి తెలియట్లేదు. మన శరీరంలో దేహాంశ చిదాంశ అని ఉంటాయండి, ఆ రెండిటిగా కూడా భగవంతుడు ఉన్నాడు. ప్రతి వాడి మనసులోనూ స్ఫురణగా నేను అనే భావనలో ఆయన ఉన్నాడు. మనసులో ఉన్న భగవంతుడిని విడిచిపెట్టి బయటవన్నీ పట్టుకుంటున్నాం మనం, తాపత్రయపడుతున్నాం. తాను, తన భార్య, తన పిల్లలు, ఇలా సంసారంలో ఉండేవారికి ఆయన అసలు దొరకరు. అయితే ఆయన ఎవరికి దొరుకుతాడు? నాబోటి శరణు వేడినటువంటి వారికి దొరుకుతాడు. నాబోటి శరణు వేడిన అంటే అన్ని వదిలేసి శరణు వేడాలి. ప్రాపంచిక సంఘాలు లేనటువంటి వారికి హృదయంలోనే జ్ఞానంగా అనుభవంకి వస్తాడు. ఇటువంటి వారికి ఇహపరలోకాల్లో సుఖాలనిస్తూ మోక్షాన్ని కూడా ఇస్తాడు భగవంతుడు. మళ్ళీ గజేంద్రుడు ఇలా ప్రార్థిస్తున్నాడండి, ఎవరి అనుగ్రహం చేత కల్పాంతాల్లో కూడా నశించని దివ్య దేహాలు లభిస్తాయో ఆ పరమాత్మకి నమస్కారం. పరిణత కలిగిన వారికి ముక్తినిచ్చేవాడు, అపరిపక్వత కలవారికి ముక్తినిచ్చేవాడు అయిన భగవానుడికి నమస్కారం. ఏకాంతులు పూజించే ఆ భగవానుడికి నమస్కారం అంటున్నాడండి గజేంద్రులు. అయితే ఇందరి చేత అన్ని విధాలుగా ఆదరింపబడుతూ ఆశ్రయింపబడుతున్న ఆ పరమాత్మకి, ఆ పరమాత్మని నేను ఆశ్రయిస్తున్నాను అంటున్నాడు. అలా చెప్తూ అతడు దేవత కాదు, భగవంతుడు దేవత కాదు, అసురుడు కాదు, మానవుడు కాదు, పక్షి కాదు, పశువు కాదు, స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, ఇలా కాదు కాదు అని తేల్చేశాక ఎవరు మిగులుతాడో ఆయనే పరమాత్మ. అటువంటి పరమాత్మని శరణు వేడుతున్నాడు. ఇంతవరకు చెప్పిన భగవంతుని తెలుసుకోవాలంటే కనబడేదేమిటి? ఆయన వల్ల పనిచేసే ఈ ప్రపంచం ఆయన వల్ల పనిచేస్తుంది. అప్పుడు ప్రపంచం వల్ల పోయి ఆయన మిగిలాడు. ప్రపంచం ఆయన వల్ల పనిచేస్తుందని అన్నప్పుడు ప్రపంచం వల్ల పోయి ఆయన మిగులుతాడు. విశ్వం ఎందుకంటే విష్ణువుని తెలియజేయడానికి. అటువంటి వాడిని చూడాలంటే జ్ఞానాగ్నితో కర్మల్ని దగ్ధం చేసిన యోగీశ్వరులు మాత్రం చూడగలుగుతారు. ఎందుకంటే వారి బుద్ధి సద్యోగం చేత విభూషితమై ఉంటుంది. అందుకే యోగులే ఆయన్ని చేరుకోగలుగుతారని గురువుగారు చెప్పారండి. ఇక్కడ పోతన గారి పద్యం ఒకటి గుర్తు చేశారు. కలడందురు దీనులయ్యడ, కలడందురు పరమ యోగి గణముల పాలన్, గలడందురన్ని దిశలను, కలడు కలండనుడు వాడు కలడో లేడో. ఈ పద్యంలో కలడో లేడో అన్నమాట అది సందేహ స్థితి అన్నారు. అది మూలం పద్యంలో లేదు అని చెప్పారండి. ఇంకా ఇంకా ఇప్పుడు రాబోయే పద్యం గజేంద్ర మోక్ష మొత్తానికి కిరీటమైన స్తోత్రం అంటున్నారు, స్తోత్రం ఉందన్నారు. ఇంకొకటి, గజేంద్రుడు మొసలి నుంచి మాత్రం మోక్షాన్ని కోరలేదని మళ్ళీ గుర్తు చేశారు. దివాకర్ గారు నా తర్వాత మళ్ళీ మాట్లాడతారండి.
నిత్యం చదువుకోమని చెప్పిన ఈ రెండు శ్లోకాలు ఒకసారి చెప్పుకుందాం. ఓం నమో భగవతే తస్మై యత ఏత చిదాత్మకం పురుషాయ ఆది బీజాయ పరేశాయాపి ధీమహి యస్మిన్ నిదం యతచ్ఛేదం ఏ నేదం యా ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపద్యే స్వయం భువం. పోతన గారు ఈ రెండు శ్లోకాలని తెలుగులో మంత్రంలో అందించారండి. ఎవ్వని చేయించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంవెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వమునైన వాడెవ్వడు వాణిని ఆత్మభువునీశ్వరునే శరణం వేడదన్. ఇదివరకటి ఇద్దరు స్పీకర్స్ గజేంద్రుని ఒక జీవిగా ఒక ముముక్షు వర్ణించారు. ఇప్పుడు గజేంద్రుని ఒక ముక్తుడిగా చూపించుకుంటున్నారు అట్లాంటా నుండి మన దివాకర్ గారు. గత 2 సంవత్సరాలుగా శ్రీ గురుభ్యో నమః విద్యార్థిగా ఉన్న దివాకర్ గారికి గురువు గారి ప్రవచనాల మీద స్ఫూర్తి, తెలుగు భాష మీద అత్యంత అభిమానం నిండుగా ఉన్నాయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా దివాకర్ గారు చెప్పేది జాగ్రత్తగా విందాం. దివాకర్ గారు
అందరికీ నమస్కారం అండి. బాలు గారు ధన్యవాదాలు. శ్రీ శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, అరుణాచల శివ, రమ నాగవల్లి గారికి, ప్రసన్న గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మిగిలిన నిర్విశేష బ్రహ్మస్థుతి చూసుకుంటే ఇప్పుడు గజేంద్ర మోక్షం వారు చెప్పినట్టు శాస్త్ర బ్రహ్మ విద్యాశాస్త్రము నిత్యం అనీయ స్తోత్రము నిర్గుణ సగుణ బ్రహ్మ సమన్వయం అని చెప్పి మనందరికీ తెలుసుకున్నాము. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే జ్ఞాన వైరాగ్య యొక్క భక్తి పెంపొందించడమే. అది గజేంద్రుడు చేస్తున్నాడు, మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాడు. మొదటి 2 శ్లోకాలు చెప్పిన తర్వాత మిగిలిన 2 శ్లోకాలు కూడా, మొత్తం 4 శ్లోకాలు నిర్విశేష బ్రహ్మ స్తుతి అని చెప్పి గురువు గారు చెప్పారు. ఇది వ్యాస భారతం నుంచి. మిగిలిన 2 శ్లోకాలు యస్వాత్మనీతం నిజమాయ యాచితం క్వచిత్ విభాతం క్వచితత్తిరోహితం అవిద్ధ దృక్సాక్ శుభయం తదీక్షతే సదాత్మమూలోవత మాం పరాత్పర కాలేన పంపితుమితేషు కుత్నశో లోకేషు పాలేష్ సర్వహేతుషు సమస్తదాసీ గహనం గభీరం ఇస్తస్య పారేభి విరాజితే విభు. వీటిలో నుంచి సారం తీసుకుంటే నమో ప్రపదే అభిధీమహి అని జీవుడు చేయవలసిన పని నమస్కరించడం, ధ్యానించడం, శరణ వెళ్ళడం, అది గజేంద్రుడు చేస్తున్నాడు. ఇలా అతని కోరిక ఏమిటయ్యా అంటే నాహం జీవించాలని కోరుకోవట్లేదు. లోపల బయట వివేకం లేని ఏనుగు జన్మతోటి జ్ఞానం లభించక జీవించాలని కోరుకోవట్లేదు. కానీ గజేంద్రుడు కోరుకుంటుంది ఏమిటంటే కాలపు మాయబడిన ఆత్మతత్వాన్ని తెలుసుకోమని కోరుకుతున్నాడు. గీతలో పరమాత్మ ఏదైతే చెప్పారో మమేవయ్యే ప్రపద్యంతే మాయామేతం తలంతితే అని చెప్పినట్టే గజేంద్రుడు ప్రపద్యే స్వయంభవం అని చెప్పి శరణు పెడుతున్నాడు. పరమాత్మ ఏదైతే చెప్పారో గజేంద్రుడు అదే చేస్తున్నాడు. ఇంకా మిగిలిన శరణాగతి ఎలా చేస్తున్నాడు అంటే కదింద్రియాణ మనవాక్య వర్తనే అని చెప్పి విషయలోలుస లాలసిన వారికి పరమాత్మ దర్శనం ఎప్పటికీ జరగదు. సంపూర్ణ శరణాగతి చేసిన వారికి మాత్రమే పరమాత్మ దర్శనం లభిస్తుంది అని చెప్పి ప్రార్థిస్తున్నాడు. ఇక్కడ పోతన గారి సహాయం తీసుకుంటే లావక్యంత లేదు హరిమ విలోలం భయ ప్రాణంబులం థావుల్ దత్తన కనుమన్ దత్తన్ శుభం భయ్యడే నీవే తప్పరిగ వన్నింపదగన్ దీని రావే ఈశ్వర కావే వద్ద సంరక్షింపు భద్రాత్మ అని శరణ పెడుతున్నాడు. జీవుడు ప్రాణం పోయే సమయంలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఇక్కడ గురువు గారు మనకి. ప్రాణం అన్ని దేహ అన్నిటి నుంచి వచ్చేసి తన స్థానాల నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, మూలిస్తూ ఉంటుంది, అక్రమమైపోతుంది. అట్టి సమయంలో కూడానే పరమేశ్వరుడు తప్ప ఇంకా వేరే ఏమీ లేదని చెప్పి గజేంద్రుడు శరణు వేడుతున్నాడు. ఎవరి శక్తి చేత అహంకారం పుట్టి ఆత్మను తెలియని యొక్క బుద్ధి మోహంలో ఉంచుతుందో అట్టి అసమైన శక్తి గల పరమాత్మకు నమస్కరిస్తున్నాడు గజేంద్రుడు. కలుగుడే నా పాలి కలిమి సందేహం కలిమిదేముడు లేక కలుగువాడు అని చెప్పి పరమేశ్వరుడు ఐశ్వర్యము పేదరికము చూడకుండా సజ్జనులు రక్షిస్తుంటాడు, కావున తప్పక నన్ను తప్పక రక్షిస్తాడు అని చెప్తే చాలా నమ్మకంతో ప్రార్థిస్తున్నాడు. ఓ కమలాప్తాయో వరదాయో ప్రతిపక్ష విధూర కుయ్యో కవియోగ వంజ సుగుణాత్మయో శరణాగ తామరాహ యో వినీశ్వర మనోహరాయో విమల ప్రభావ రావే కడుంపువే తలపవే శరణార్థిని నన్ను గావే అని చెప్పి శత్రువులపైన కూడా వైరం లేని వాడైన హరి తప్పకుండా నన్ను ప్రార్థిస్తాడని చూస్తున్నాడు. ఇలాగా గజేంద్రుడి సంతట బ్రహ్మమయ సర్వం బ్రహ్మమయమైన స్థితిలో సర్వం బ్రహ్మ అనే స్థితిలో ఉండి ముముక్షురుపై శరణమహం ప్రపద్య అని ప్రార్థిస్తూ ఆకాశం వైపు చూస్తున్నాడు. అలా యథార్థ స్వరూపం తెలిసి తెలియడమే జ్ఞానము, అలా తెలిసి ప్రయోగించుకోవడమే భక్తి. అట్లాంటి జ్ఞానమయమైన భక్తితోటి గజేంద్రుడు ప్రార్థిస్తున్నాడు. అలా సర్వవ్యాపకమైన సర్వదేహాత్మకమైన దేవాత్మకమైన సర్వోత్కృష్టమైన బ్రహ్మమును స్తుతిస్తూ ఉన్నాడు. అది చూడంగానే పరమేశ్వరుడు నారాయణ స్వరూపంలో వేద రూపమైన గరుత్మంతుని మీద ఉన్న చోటే ఆవిర్భవించాడు. గజేంద్రుడు ప్రార్థించింది నిర్విశేషమైన బ్రహ్మము, అంతటా వ్యాపించి ఉన్న బ్రహ్మము, వేదసారమైన స్థితితో ప్రార్థించాడు. అందుకనే పరమేశ్వరుడైన నారాయణుడు చందాంసి యస్య ప్రణాని అని చెప్పి వేద రూపములైన రెక్కలు కలవాడైన గర్భంతుడి మీద అట్టి వేదంతోనే పరమాత్మను తెలుసుకోగలం కాబట్టి, అటు వేద ప్రతిపాద్యమైన బ్రహ్మమే నారాయణుడు కాబట్టి అలా ఉన్న చోట నుంచే దర్శనం ఇచ్చాడు. ఇక్కడ పోతన గారు చెప్పినట్టు చూసుకున్నా పర్వాలేదు. అలవైకుంఠపురంబులో నగరులో ఆమూల సౌదంబుదాపుల మందారవనాంతరాముడు తెసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక్రమావినోది ఆపన్న ప్రసన్నుడు విహ్వల నాగేంద్రము పాహి పాహి అని వియాలించి సంభ్రమయ్య అని చెప్పి పోతన గారు అనుభవించి చెప్తారు. అలాగే తిరిగి చెప్పడు శంఖచక్రయుగము చేదోయి సందింపుడు ఏ పారివారంభం జీర భగవతి మన్నింపుడు కన్నీ ఆకర్ణ్య కాంతలు అంబిలో చక్రవర్తుడు అని చెప్పి లక్ష్మీదేవికి చెప్పకుండా చేతిలో ఏమీ ఆయుధాలు తీసుకోకుండా గరుత్మంత్రి మీద ఎక్కకుండా అమ్మవారితో కేళి విలాసంలో ఉన్న ఆయన ఆ అమ్మ చీరజంగును పట్టుకుని బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆ తను తాను మరచి పరమాత్మను స్థుతిస్తే పరమాత్మ తను తాను మరచి రక్షిస్తాడని ఆర్త శరణాగతికి ఇది మంచి ఉదాహరణ. అలా తన వెంటని సిరి లచ్చి వెంటని అవరోధ వ్రాతమును దాని వెనక పక్షులు కనస్సు కౌముదకి శంఖము చక్రము నారదుడు అందరూ స్వామి వెంట బయలుదేరాడు. దేవతలు అప్పుడు హరిని చూసి చంద్ర చిన్న కర్ణుడు అల్వాడి హరి పద్యంగంటి లక్ష్మిని శంఖరినాదంబ దిశ చక్రమల్లదే భుజంగ ధ్వంసిని వాడే అని నారాయణకి నమస్కారం చేస్తున్నారు. గజేంద్రుడు కూడా నారాయణుని చూసి గొంతు గద్గదమై అంతఃస్తోత్రం చేస్తున్న వారు కూడాను ఆనందంతో నోట మాట్లాడక కమలాన్ని ఎత్తిపట్టి ఆర్తితో నమస్కరిస్తున్నాడు. నారాయణుడు కరుణతో గజేంద్రుని ఎత్తి కరస్పర్శతో బాధపడిపోయేటప్పుడు ఆ కరుణాసింధుడి సూర్యవారి చేమును ఖండింపగా పంపే తత్వరిత కంపిత భూమి చక్రం మహోద్విస్ఫురింగ చట పరిభూతామర శుక్రమును బహువిధ బ్రహ్మాండ భాండ చటాంతర నిర్విక్రమ వాలుకాకల సుధాంత చక్రము చక్రమునని చెప్పి చక్రం అలా వెళ్తోంది. దాన్ని చూసి దేవతలందరూ కూడాను ప్రార్థిస్తున్నారు. అట్టి ఆ చక్రం ఎట్లాంటిదయ్యా అంటే భూమండలాన్ని కాపా దేవతలందరినీ కాపాడేది, భూమండలాన్నంతని కంపింపజేసే వేగంతో వెళ్తోంది, ఎక్కువ బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండింది ఆయన చక్రం అలా వెళ్తోందిలాగా. దాన్ని చూసుకుని స్ఫురత్ సహస్ర శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కర కోడితుల్యం స్వదుషాం ప్రాణ వినాశ విష్ణు చక్రం సుదాహం క్షణం ప్రపద్య అని ప్రార్థిస్తుండగా ఆ ప్రయోగింపబడిన చక్రం వచ్చి మొసలిని సంహరించింది. ఆ మొదలని సంహరించగానే హుహు అనే గంధర్వుడు బయటకు వచ్చి స్వామికి నమస్కరించి తన గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు. పూర్వ జన్మలో ఆ గంధర్వుడు గాలవ మహర్షి శాపంతో మొసలి జన్మ ఎత్తాడు. ఆ మొసలి జన్మ ఆ శాపం వచ్చిన తర్వాత గాలవ మహర్షిని ప్రార్థిస్తే గాలవ మహర్షి శాపమోచన ఒక భగవద్భక్తుడిని ఉపాధాన్ని పట్టుకుంటే తీరుతుందని చెప్తే ఈ జన్మలో మొసలి అయ్యి గజేంద్రుడు కాలు పట్టుకుని శాపమోచనం పొందాడు. ఇక గజేంద్రుడికి గురించి ఆలోచిస్తే పూర్వజన్మలో అగస్త్య శాపం పొందిన నిజం మహారాజు గొప్ప విష్ణు భక్తుడు. విష్ణు భక్తుడికి భగవంతుని సేవలో ముఖ్యమైనది భాగవతుల సేవ, ఉత్కృష్టమైనది, ఎంతో ఉత్కృష్టమైనది. అటువంటి భాగవతుల సేవ చేయకుండా అగస్త్యుడిని అగౌరవించడంతో అగస్త్యుల వారు ఈ దేహాభిమానం పోవడానికి ఏనుగు జన్మ ఎత్తుతావు అని చెప్పి శాపం ఇచ్చారు. దాని మూలంగానే గజేంద్రుడు ఇంద్రజిమ్మ మహారాజు గజేంద్రుడిగా జన్మించాడు. దేహాత్మ భ్రాంతియే గజేంద్రుడు, ఆ భ్రాంతి పోవడమే గజేంద్ర మోక్షము. ఇదే కృష్ణానుభవం. నారాయణుడు స్వయంగా ఈ గజేంద్ర మోక్ష యొక్క మహిమను వివరించారు. గజేంద్ర మోక్ష పారాయణం చేసినా విన్నా కీర్తి పెరుగుతుంది, పాపాలు పరిహారమవుతాయి, చెడ్డకళ్ళు తొలగిపోతాయి. ప్రతిదినము ఉదయమే లేచి పవిత్రమైన నిర్మలమైన మనసుతో ఈ కథను చదివితే బ్రాహ్మణులకు గొప్ప ధనము సుఖము కలుగుతాయి, మోక్షం సులభమవుతుంది. తెల్లవారుజామున లేచి ప్రశాంతమైన మనసుతో విష్ణువును గజరాజును సరస్సును శ్వేతదీపాన్ని ద్వీపాన్ని త్రికూట పర్వతాన్ని దేవతావృక్షాలను శంఖ చక్ర గదాయుధాలను ప్రహ్లాదిని నారదుని ఓంకారాన్ని సూర్యచంద్రులను దేవతలను పుణ్యందులను పరిస్తే విష్ణువు రక్షణ పొందుతారని చెప్పి విష్ణు స్వయంగా చెప్పారు. శుభం భూయాత్.
ఓకే, థ్యాంక్ యూ అండి. దివాకర్ గారు చాలా బాగా చెప్పారండి. ఏనుగుకి గర్వించదగ్గ దేమంటే అంటే శరీరం. ఆ శరీరాన్ని చూసుకొని అహం అనే భావంతో గర్వించే వారంతా గజేంద్రులే. ఏనుగుకి భగవంతుడు గుర్తు రావడం ఏంటి, మోక్షం అడగడం ఏంటి అంటే దీని నుండి గ్రహించాల్సింది మన గురువు గారిస్తున్న సందేశం ఏమిటంటే, మానవ బుద్ధి కలిగిన మనం ఇంకెంత ప్రయత్నించాలి, ఇక ఆలస్యం చేయకూడదు అనే భావం మనకు కలగాలండి. మనం పడుకునేటప్పుడు భగవన్నామ అనుకుంటూ పడుకో, లేచేటప్పుడు భగవన్నామ అనుకుంటూ లే, మధ్యలో ఏం నిద్రపోయినా అదంతా ధ్యాన సమాధి కిందకే వస్తుంది అన్న రామకృష్ణ పరమహంస గారి మాటని గురువు గారు మాకు గుర్తు చేశారు. ఈ రహస్యం తెలిస్తే నిద్ర సమాధి స్థితి అనేది అర్థమవుతుందని చెప్పారు. ఇంకా మిగిలిన కథలన్నిటి ఫలస్థుతి సుఖమహేంద్ర చెప్తే, సుఖ యోగేంద్రులు చెప్పగా, గజేంద్ర మోక్షం ఫలస్థుతి మాత్రం స్వయంగా శ్రీ విష్ణువే చెప్పారండి. అందుకని ఇది ఎంతో చాలా అద్భుతమైన ఘట్టం. మనం మరొక అద్భుత ఘట్టం వినబోతున్నాము, అది క్షీర సాగర మదనం. ఈసారి మనకి రాబోతున్న వక్త శ్రీమతి బ్రహ్మరామ గారు. గురువు గారు శ్రీ గురుభ్యోన స్కూల్ గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారు అంటే విద్య గారి పేరు, శ్రీమతి బ్రహ్మరామ గారి పేరు తప్పక చెప్తారు. ఇక నేనేమి పరిచయం చేయని అవసరం లేదు. నిజానికి కాలిఫోర్నియా నుంచి శ్రీమతి బ్రహ్మరామ గారు శ్రీ గురుభ్యో నమః స్కూల్ బిగిన్ అయినప్పటి నుంచి కూడా ఈ గ్రూప్ లో ఉన్నారండి. ఇక వారి మాటల్లో క్షీరసాగర మదనం గురించి మేము విందామా.
శ్రీకృష్ణ శరణమ్మ, శ్రీ గురుభ్యో నమః. కరిని మతాన్ని తరింపజేసిన స్వామి పంచజన్య శంఖనాదం చేత అదృష్టయ్యారు. ఆరో మన్వంతరమైన సాక్షస్ మన్వంతరంలో జరిగిన కథలోకి ప్రవేశిస్తున్నాం. ప్రతి మన్వంతరంలోనూ ఇంద్రులు, మనువులు, సప్త ఋషులు మారుతుంటారు. ఏ మన్వంతరంలో ఎవరెవరు అనే వివరాలతో అద్భుతమైన కాలశిక్షణ అందించిన మన భారతీయ సంస్కృతికి నమస్కారం అన్నారు మన గురువు గారు. ఈ మన్వంతరంలో మంత్రజుముడు అనే ఆయన ఇంద్రపాదులు ముల్లోకాల ఆధిపత్యంలో ఉన్నారు. ఈ ఇంద్రుడు ఒక రాక్షసుని సంహరించి ఆ విజయ గర్వంతో ఉండగా వైకుంఠం నుండాటుగా వచ్చిన దుర్వాస మహాముని హరిని పూజించిన పూలదండం తెచ్చి ఇంద్రుని ఆశీర్వాదంగా ఇచ్చాడు. ఆ మహాప్రసాదాన్ని పదార్థంగా తలంచిన ఇంద్రుడు ఏనుగు తలపై ఉంచాడు. ఆ మదగజం ప్రసాదాన్ని నేలపై వేసి కాలితో తొక్కింది. భగవంతుడి ప్రసాదాన్ని పదార్థంగా చూడడం మహాపాపం. మహాత్ములు బాగుతున్నారని సహించలేరు. ఎవరి ప్రసాదంగా ఈ ముల్లోకాలు ఆధిపత్యం అనుభవిస్తున్నావో హరిప్రసాదాన్ని నిర్లక్ష్యం చేశాం. కావున నీ సర్వ సంపదలో నీటి పాలవుగా కాని దుర్వాస మహాముని ఇంద్రుని స్మరించారు. వెంటనే ఇంద్రుడి కిందకి దిగి, నాకు సంపదలు పోతాయన్న దిగులు లేదు, కానీ నేను చేసిన పాపం నుండి ఎలా బయటపడాలో కలయమని ఆయన పాదాలపై పడ్డాడు. ఇక్కడ గురువుగారు మనకు ఒక మంచి మాట చెప్పారు. పుణ్యాత్ములు కొంచెం తొట్టుపాటు పడిన వెంటనే దాన్ని చక్కదిద్దుకుంటారు, కానీ పాపం తప్పును సమర్థించుకుంటూ బతికేస్తారు. మహర్షులు శాపం తిట్టడంగా నువ్వు చేసిన తప్పుకు ఫలితం చెప్పడం, దుర్వాస మహాముని గురువుని ఆశ్రయించమన్నారు. గురు ప్రాధాన్యత తెలుసుకోవడానికి ఇంద్రుడి వెళ్లి బృహస్పతి పాదాలను ఆశ్రయించాడు. ఎవరి ప్రసాదాన్ని అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తూ ఆ పరమాత్మ శరణు వేయడమన్ను గురువు. ఇంద్రుడు బృహస్పతిని దేవతల సాయంతో శరణాగత వస్తుడైన ఆ విరాట్ కృష్ణ ఇక్కడ ఆర్థించడానికి బయలుదేరారు. క్షీరసాగర మదన గర్తం. ఒక చిన్న పొరపాటు వల్ల ఇంద్రుడు ముల్లోకాల సంపదను కోల్పోయాడు. సృష్టిలో సర్వ సంపదలు ఉన్నాయి, వాటిని పొందాలంటే మదనం చేయాలి. మదనమే సాధనం. పరమాత్మ పోయిన సంపదను పొందడానికి ఒక ప్రణాళిక ఇచ్చారు. ఇప్పుడు మీరు దివ్య ఔషధాలను తెచ్చి సముద్రంలో వేసి మదనం చేయాలి. అప్పుడు ఒక్కొక్క సంపద బయటకు వస్తుంది. దాని కొరకు రాక్షసుల సాయంకు మదనానికి మంద పర్వతాన్ని తీసుకురమ్మన్నారు. శుగలు కలిసి పర్వతాన్ని కదిలించలేకపోయారు. నారాయణ అంటూ స్వామిని శరణువేడారు. హరి పర్వతాన్ని ఎత్తి గర్రెస్తుంటే పెట్టి తెచ్చి సముద్రంలో ఉంచారు. చిలకడానికి కుతాడుగా వాసుకి సర్పాన్ని తెచ్చి పర్వతానికి చిలకారు. ఇది కూడా పరమాత్మ హరి సంకల్పమే. సంకల్పం మొదలు సాఫల్యం కంతా స్వామిదయ్య. ఈ ప్రపంచంలో రెండే శక్తులు, భగవంతుని ఆజ్ఞాశక్తి, అనుగ్రహ శక్తి. మదనం ప్రారంభించడానికి ముందుగా స్వామి దేవతలను వాసుకితలు పట్టుకోమన్నారు. తోక పట్టుకోవడం చిన్నతనంగా పెంచిన రాక్షసులు నిరాకరించారు. దేవతలు తోక రాక్షసులు తలా పట్టుకుని మనం ప్రారంభించారు. అప్పుడు పర్వతం కృంగున ఆరంభించింది. ఆ అపద్బాంధవుడైన హరి మహాకూర్మంగా సముద్రంలో మరొక ద్వీపం పుట్టిందా అన్నట్లు బ్రహ్మాండాన్ని మింగేటంత ముఖంతో అవతరించారు. ఆ పర్వతాన్ని ఆధార శక్తిగా ఎత్తిపట్టారు. తిరిగి మదనం మొదలవగానే పైభాగం ఇవ్వడంతో స్వామి చేయటి మదనం సుగమం చేశారు. మదనంలో ముందుగా హలాహలం ఉద్భవించింది. నల్లటి పొగలతో పొగ వస్తున్న విషయం అంతటా వ్యాపించింది. సర్వజీవులను హరింప చేస్తుందా అన్నట్టు అప్పుడు దేవతలు ఆ దేవదేవుని వేణువాణి పొగడం మొదలుపెట్టారు. ఓ దేవ, సర్వ జగత్తుకు, భవబంధాలకు, మోక్షాలకి కూడా నువ్వే ఆధారం. అగ్ని నీ మోహం, భూమి నీ తానం, నీవు జ్యోతి స్వరూపుడవు. లోకోదన్న కొడుకు పంచ ఉపనిషత్తులతో పంచముఖాలతో వ్యక్తమయ్యావు. సర్వమంత్రాలకు మూలమైన 38 మంత్రాలు ఈ ముఖం నుండి ఉత్పన్నమైనాయి. ఒక్కొక్క ముఖం ఒక్క ఆమ్నాయానికి సంకేతంగా పంచాక్షరి మంత్రం నమశివాయ. స్వామి యోగులు జ్ఞానులు ధ్యానించే నీపాద పద్మాలు సత్వరజ సమో గుణాలు అతీతుడు అంటూ సూచించారు. త్రిగుణాతీతుడు లోకరక్షకుడు శరణాగతవాసుడైన పరమాత్మ అంతటి విషాన్ని సూక్ష్మ ఫలరసంగా చేసి అమ్మ ప్రేరణతో ఆయన మింగి కంటల్లో ఉంచారు. లోకరక్షణార్థం కుక్షుల్లోకి వెళ్లకుండా అమ్మది అజిది ఒకే తత్వం, అవే ముల్లుకాలను రక్షించేది. నీలకంఠ ఆయన నమశివాయ. తిరిగి మరణం ప్రారంభమైంది. గొప్ప వస్తువులు ఒక్కొక్కటిగా పైకి వస్తున్నాయి. కామధేను ఉత్తరీతం ఐరావతం కౌస్తుభమణి పారిజాతం కల్పవృక్షం అక్షరసులు చంద్రుడు ఇప్పుడు తల్లి లక్ష్మీదేవి ఉద్భవిస్తోంది. ఇక లక్ష్మి ఆవిర్భావం, లక్ష్మీ స్వయంవరం, లక్ష్మీనారాయణ కళ్యాణం, లక్ష్మీ కథాస్తంతో అద్భుతమైన ఘట్టాలను మన గురువు గారు అత్యంత రమణీయంగా వర్ణించి మనల్ని తరింపజేశారు. అమ్మ సముద్ర మధ్య నుండి బంగారు కమలంలో మెరుపు తీగలాగా ఉద్భవించింది. చతుర్భుజాలతో పై రెండు చేతులు బంగారు కమలాలు, క్రింద రెండు చేతులు వరద అభయ హస్తాలతో చుట్టూ శంఖనిధి పద్మనిధి పరివార దేవతలు కొలుస్తుండగా సర్వైశ్వర్య స్వరూపిగా జగన్మాత లక్ష్మీదేవి ఉద్భవించింది. ఇంద్రాది దేవతలు మణిమయ సుహాసన ఆసనంగా వేశారు. కానీ ఆ తల్లి ఎవరైనా గమనించటే లేదు. ఎగో చూస్తున్నారు స్వామి కొరకు. సంపూర్ణ కళలతో ప్రకాశిస్తున్న అమ్మకు అభిషేకం మొదలైంది. దేవకాంతలు బంగారు కలసాలతో నీళ్లు నింపారు. వాటిని పెట్టడానికి భూదేవి పంచపల్లవులు ఇచ్చింది. కామధేనువులు పంచగవ్యములు వసంతుడు తేనె ఇవ్వగా కొత్త ఋషులు మంత్రోచ్చారణతో పర్జన్య దేవతల మంగళ వాయిద్యాలతో దేవతల అమ్మను కొలుస్తున్నారు. అష్టదిగ్గజాలు అలంకృత కలశాలతో అమ్మవారిని అభిషేకిస్తున్నాయి. అభిషక్తి అయిన అమ్మకు దేవతలు కానుకలు, సముద్రుడు అశ్వత్థాలు, వరుణుడు వైజయంతిమాల, విశ్వకర్మ రకరకాల ఆభరణాలు, సరస్వతీదేవి నక్షత్రమాల, బ్రహ్మదేవుడు పద్మాలను, సర్పముల కొండలను సమర్పించుకున్నాయి. వేదములు రూపం ధరించి వచ్చి చూపించాయి. లక్ష్మీదేవి సంకల్పంతో నీలో ఫలమాలను చేతుల్లోకి తీసుకుని అక్కడే చిరునవ్వుతో ఉన్న చతుర్భుజుడు శంఖచక్రధారి అన్న నారాయణ కంటల్లో వరమాలను వేశారు. లక్ష్మీనారాయణ స్వయంవరంతో అందరూ పల్లించిపోయారు. అప్పుడు పాతాలను నమస్కరిస్తున్న దేవిని స్వామి లేవదీసి హృదయంలో పెట్టుకున్నారు. ఈ ఘటన జరుగుతున్న సేపు అసురుడు పుట్టకు తప్పుకున్నారు. అసురత్వం ఉన్న వారు దైవత్వాన్ని అర్థం చేసుకోలేరు. సురలు పూజించారు, ఆరాధించారు, ఆనందించారు. దైవ స్థానమైన స్వామి హృదయంలో అమ్మకు స్థానం. తిరిగి కోరుకునేవారు ముందుగా హరిని వేడుకోవాలి. హరిని విడిచి తిరిగి నిలవదు. తిరిగి మదనం మొదలైంది. ధన్వంతరి అమృత ఉద్భవించారు. అమ్మ చూపిన తర్వాత అమృతం పుట్టింది. ఇది అసురుడు చెందకూడదు, శుభం జరగాలంటే సురులకు మాత్రమే అందాలి. ఈ కార్యం కేవలం అమ్మదైతో మాత్రమే సాధ్యం. అందుకే అయ్యి అమ్మరూపం ధరించి ఆ విశ్వేశ్వరుడు విశ్వమోహిని అయ్యాడు. అత్యంత సుందరంగా ఉన్న జగన్మోహిని మోహంలో పడ్డ రాక్షసులు తాత్కాలికంగా అమృతాన్ని మరిచారు. జగన్మోహిని అన్నపూర్ణగా గరిట కట్టి వరుసగా దేవతలు వరుసలో పూర్తిగా పంచి అదృష్టమయ్యారు. స్వామి అమృత పానంలో దేవతలు శక్తిమంతులయ్యారు. ఇక్కడ మన గురువు గారు క్షీరసాగర మదన ఘట్టాన్ని యోగపరమైన రహస్యాన్ని అద్భుతంగా వివరించారు. మందర పర్వతం మన వెన్నెముక వాసుకి కుండలిని శక్తి, మదనంలో అటు ఇటు కదిలే వామసంచారం అసురత్వం, దక్షిణ సంచారం దైవత్వం. మదనం చెయ్యగా చెయ్యగా ఒక్కొక్క భూమికను దాటుకుంటూ సహస్ర కమలాంగతమైన మధువుని పొందేటప్పటికీ జీవుడులో అసుర ప్రవృత్తి జారిపోతుంది. సహస్రార కమలం నుండి అమృతాన్ని దైవ ప్రవృత్తి గల జీవుడు అందుకొని మోక్ష ప్రాప్తిని పొందుతాడు. ఆశ్రయించిన వారి యొక్క అభీష్టాలను సిద్ధింపజేసే స్వామిని భస్మాసుర మోహినిగా, శివమోహినిగా, జగన్మోహినిగా మనకు దర్శించేసిన మన గురువు గారి పాద నమస్కారాలతో స్వస్తి. సర్వ శ్రీకృష్ణార్పణ చరణాలు.
ధన్యవాదాలండి. అద్భుతంగా వర్ణించారు క్షీరసాగర మదనం గురించి. ఈ శ్రీకృష్ణ శరణం మామ. మనకి ఈ కొద్ది కాలంలో వచ్చిన కొద్ది డిస్టర్బెన్స్ అవన్నీ ఏమి భయపడక్కర్లేదండి. అసురులు విజృంభిస్తున్నారు, భగవంతుడు వచ్చేస్తున్నాడనే భయం కూడా వాళ్ళకి మొదలైంది. సో మనం ఇంకా ముందుకు వెళదాము. ఇక ఈ కథ నుండి మన గురువు గారు చెప్పిన మనం అన్వయించుకోవాల్సింది చూద్దాం ఒకసారి. ఇంద్రుడు భగవత్ ప్రసాదం పట్ల చేసిన అపరాధాన్ని గుర్తు చేస్తూ మనకు గురువు గారు అందించిన ఒక సందేశం, అదేంటంటే భగవంతుని దగ్గర నుండి వచ్చేది ఏదైనా దానిని పదార్థ దృష్టితో చూడకూడదు, అది ప్రసాదం. ఆ ప్రసాదాన్ని ఎప్పుడూ వద్దనకూడదు. వద్దని ఒక్క మాట అంటే ఆ భగవద్ అనుగ్రహం కొన్ని జన్మల వరకు కోల్పోతామండి. అంతేకాదు ఈ జన్మలో భగవంతుడిచ్చిన ఐశ్వర్యం లాంటివి కూడా కోల్పోయే అవకాశం ఉంది. కుంకుమ గాని ప్రసాదం గాని భగవంతుడి నుంచి తెచ్చి ఇస్తే దానికి ఎంత శక్తి ఉంటుందో మనం ఈ కళతో చూడలేము. ఒక మహా తేజస్సు ఉంటుంది దాని చుట్టూ, అది మన కంటికి కనపడదు. ఆ ప్రసాదాన్ని పక్కన పెట్టడం, తర్వాత తీసుకుంటాను అనడం చేయరాదు, కళ్ళకు అద్దుకొని తీసుకోవాలి. అలాగే తీర్థం ఎలా తీసుకోవాలో కూడా గురువు గారు చెప్పారు. పైనున్న వస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టి దాన్ని ఎడం చేతిలో పెట్టుకొని దానిపై కుడి చేతి పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో చేతిని శంఖముద్రలో పెట్టి పుచ్చుకోవాలి. ఒక్క చుక్క కూడా నేల మీద పడకూడదు. ఇలా చెప్పారు గురువు గారు. ఇంద్రుడి చేసిన అపరాధాన్ని అలాంటివి మనం చెయ్యకూడదు అనే ఉద్దేశంతో. మరో అద్భుత ఘట్టం వామనావతారం అండి. ఎంత అదృష్టవంతుడినంటే ఈ విధంగా నేను ఇటువంటి మురళికి మోడరేటర్ గా రావడం చాలా అదృష్టకంగా జరిగింది అని అనుకుంటే కాదు, అది ఈ కృష్ణుడి ప్రణాళిక అని నాకు అనిపిస్తుంది. నేను చాలా ధన్యుణ్ణి. ఇక అలాంటి వామనావతారాన్ని గురించి రాజేశ్వరి పి గారు మనకి అందించబోతున్నారు. రాజేశ్వరి గారు కూడా ఇర్వైన్లో కాలిఫోర్నియాలో ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా రాజేశ్వరి గారు మీరు మ్యూట్ గా ఉంటే మ్యూట్ తీసి మాట్లాడండి. థ్యాంక్ యూ.
శివాయ గురువే నమః, శ్రీమాతే నమః, శ్రీ విష్ణు రూపాయ నమః, శ్రీకృష్ణ శరణం నమః. మనకి వ్యాస భగవాన్ అందించినటువంటి భక్తి మోక్ష శాస్త్రం అయినటువంటి ఈ వ్యాస భాగవతంలో గురువు గారు చెప్పిన క్షీరసాగరం మదన తర్వాత ఈ సర్వ దానవుల యొక్క క్షేమం కొరకు దానవ చక్రవర్తి అయిన దానవ గురువు అయినటువంటి శుక్రాచార్యులు దానవ చక్రవర్తికి వాళ్ళ యొక్క వాళ్ళకి ఇంకా క్షేమం కోసం, యోగక్షేమాల కోసం ఆయన ఆశీస్సుల మీదుగా బలచక్రవర్తి, దానవ చక్రవర్తి అయినటువంటి బలవ చక్రవర్తి చేత విశ్వజ్య త్యాగాన్ని చేయిస్తారనమాట. అలా చేసిన తర్వాత దానికి అమరావతి అయినటువంటి దేవతల యొక్క రాజధానికి దండయాత్ర జరిపి మొత్తం దేవలోకాన్ని అంతా ఆక్రమించుకుంటాడు బలచక్రవర్తి. అయితే తన బిడ్డలు అయినటువంటి దేవతలందరు దీనస్థితి చూడలేక తల్లి అయినటువంటి అతిథిదేవి దేవమాత తన భర్తను అడుగుతుంది కశ్యపుణ్ణి, స్వామి నా పిల్లలు చాలా దీనస్థితిలో ఉన్నారు, నేను ఏం చేయాలి అంటే అప్పుడు ఆయన పయోవ్రతం అని చెప్తారు, విష్ణుమూర్తి కోసం అని చేయాలని. తనకి పాలు తాగి కొన్ని నిగ్రహాలు అన్నారు. దానికి చేసి ఆ వర్తం చేస్తున్న అమ్మ వాళ్ళ యొక్క పిల్లల కోసం అని చేస్తే దానికోసమే విష్ణువు అతిథిదేవికి తనయుడిగానే జన్మిస్తాను, నేను నీకే జన్యుడిగా జన్మిస్తానని చెప్పి తన గర్భం ప్రవేశించి ఇక సాక్షాత్తు గర్భము నుండి కాకుండా శంఖచక్ర గదాచక్ర పద్మాలతోటి అభిజిత్ లగ్నంలో అవతరిస్తారు. తల్లి అయిన అతిథి దేవి దేవంతుని ప్రార్థిస్తుంది ఇలా శంఖచక్రాలతో కాకుండా మళ్ళీ పిల్లవాడిగా చూడాలనిపిస్తుంది కదా అని. అప్పుడు మళ్ళీ తిరిగి పిల్లవాడిగా మారి మళ్ళీ వెంటనే కపట వటువు అన్నారు, అంటే వటువే అయినప్పటికీ కూడా కపట రూపంలో వచ్చాడు కాబట్టి మనకి త్రిమక్రముడు అని ఆ ఉపనయ సంస్కారాలకి తగ్గ వయసు అనగా అయిపోతే తల్లిదండ్రులు వాళ్ళకి ఆయనకి ఎలా అయినా సరే ఉపనయన సంస్కారాలు చేయాలని అన్ని సిద్ధం చేస్తారు ఆ క్రతువులు. ఆ క్రతువులకి మొత్తం అందరూ కూడా దేవతలు ఋషులు స్వయంగా పాల్గొన్నారు. అలా పాల్గొన్నప్పుడు ఒక్కొక్కరు వచ్చారు ఆయనకి ఆ ఉపనయనానికి. సాక్షాత్తు ఆదిత్య భగవానుడు సవిత మంత్రాన్ని ఉపదేశించాడు, అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశించాడు. బృహస్పతి యజ్ఞోపేతాన్ని ఇచ్చాడు, కశ్యపుడేమో ముంజనిచ్చాడు, అతిథిదేవి కౌపీనాన్ని ఇచ్చింది, భూదేవి కృష్ణాజనం ఇచ్చింది, సోముడు దండకం ఇచ్చాడు, గంగనాధిస్థాని దేవత చంద్రాన్ని, సరస్వతీదేవి అక్షమాలను, బ్రహ్మదేవుడు కమండలమును, కుబేరుడు భిక్షాపాత్రను, సప్తఋషులు కుశ పవిత్రములను ఇచ్చారు. ఇచ్చి సాక్షాత్తు అన్నపూర్ణాది మొట్టమొదటిగా ఆయనకి భిక్షను వేసింది. ఆ వామనమూర్తి ఉపనయనం అయిన వెంటనే చేయవలసిన అగ్ని కార్యం అని మిగతా మహర్షులతో కలిసి బ్రహ్మచర్య దీక్షతో జగత్ రక్షణకై బయలుదేరారనమాట. బలచక్రవర్తి చేస్తున్న యజ్ఞ వాటికి సమీపించి ఆయన దగ్గరికి వెళ్లారు. బలచక్రవర్తి ఉన్న సభ్యులు ఈ అఖండమైన బ్రహ్మ తేజస్తో వచ్చిన స్వామిని చూసి ఇతడు బ్రహ్మదేవుడా, అగ్ని లేకపోతే సూర్యుడా, ఎవరు అని సంభ్రమాచార్యాలతో ఉండిపోతే అతడున్న అక్కడ సభ్యులందరూ కూడా అక్కడ ఎవరెవరు ఏ సభ్యులు ఏ శాస్త్రాలను అయితే వాళ్ళు మాట్లాడుకుంటూ చర్చలు పూజలు చేసుకుంటున్నారో వాళ్ళందరితో స్వామి కొంతమందితో యజుర్వేదాన్ని వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు వివిధ శాస్త్రాలు కొంతమందితో సామగానాన్ని ఈ హోమగుండు విధానాల్ని వాటి గురించి ఆయన చర్చిస్తూ ఉంటే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోతారు. చిన్న చిన్న అడుగులతో ముద్దు ముద్దుగా నడుస్తూ దానచక్రవర్తి దగ్గరకు వచ్చి బలచక్రవర్తి దగ్గరికి తన దక్షిణ హస్తాన్ని చాచి బలచక్రవర్తితో అడుగుతారు అనమాట, ముల్లోకాలకి శాసనకర్తవ్యం అడుగు స్వస్తి అని. స్వస్తి అంటే ఇక్కడ గురువుగారు ఏమన్నారంటే శుభం, స్వస్తి అంటే శుభం అని శుభవాక్యాలు పలికారు. ఎందుకంటే స్వామి సత్యం మాట్లాడతారు కదా, బలచక్రవర్తికి శుభాన్ని చేయడానికి వచ్చారు కదా అని అంటారనమాట. అయితే అడిగి స్వస్తి అని అడిగితే అప్పుడు అలా స్వామి పాదాలను చూసి అడుగుతారు బలచక్రవర్తి. పాదాలున్న స్వామి పాదాలు బంగారు పల్లెల్లో నుంచి కడిగి నెత్తిపై జల్లించుకుని ఓ ఒడిగా నా కోరికలన్నీ ఇక్కడ తీరిపోయాయి అంటే చూస్తూనే అది రకమైనటువంటి అపరూపమైనటువంటి స్వామి దివ్య సుందర అంటే వదనాన్ని ఆయన యొక్క వర్చస్సుని మొత్తం శరీర ఆకృతిని చూసి బలచక్రవర్తికి అదో రకమైనటువంటి ఒక మనసులో ఒక భవ్యమైన భావాలు వచ్చాయి. అడిగి ఆయన అంటాడు అనమాట, నా కోరికలన్నీ అక్కడ తీరిపోయాయి, ఒడుగా నా ఆహుతులకి సార్థకం అయ్యాయి, నా యజ్ఞంలో జన్మ సఫలం అయిపోయింది, కనుక ఏం కావాలో కోరుకో అని చెప్తే అని చెప్పి దాన చక్రవర్తి మీ తాత తండ్రి అందరూ కూడా ప్రహ్లాదుడు వీళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు అందుకని అడగడానికి వచ్చాను, నాకు మూడు అడుగులు నేలు ఇస్తే చాలనంటే బ్రహ్మాండం ఇచ్చినంత నాకు మూడు అడుగులు నేలు ఇస్తే చాలంటే ఓ అమాయక బాలడ ఇంతటి రాజుని ఇలాగా నువ్వు అడగడం నా సమర్థతను బట్టి అడగాలి కదా అంటే స్వామి నవ్వి కొన్ని మాటలు మాట్లాడతారు, దాన్ని వామన గీతగా చెప్పారనమాట. నాకేది కావాలో అది ఇస్తాను కానీ నాకేది కావాలో అది అడుగుతాను కానీ ఇక్కడ సంపదలు ఉన్నాయి కదా అని అడుగుతానా, నేనేం చేస్తాను వాముని అని అంటూ మనకి కూడా గృహస్థాశ్రమంలో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోవాలి తప్ప సంపాదిస్తూనే కుదింటే ఇంక మోక్షం సాధన జప తపాలు ఎలా ఉంటాయి, అందుకని ఏది ఎంత కావాలో అంతే తీసుకోవాలని కూడా చెప్తూ అయితే అప్పుడు వచ్చిన అప్పుడు శుక్రాచార్య వాళ్ళు వచ్చి గురువుగా చెప్పారే తప్ప ఆయన ఏం బ్యాడ్ ఏం కాదు, చాలా మంది బ్యాడ్ గా వర్ణీకరిస్తారు కానీ చిత్రీకరిస్తారు కానీ అలా ఏం కాదు, తన కులాన్ని తను కాపాడవలసిన ఇది ఉంది కాబట్టి చెప్పి సాక్షాత్తు ఈ నారాయణుడు పిచ్చినవాడు విప్రుడు కాదు, అందుకని మూడు అడుగులు నేను అడిగాడు కానీ ఆయన ముల్లోకాలు తీసేసుకుంటాడు, సత్యము ఈ మాట మీద నిలబడతాను అనేటువంటి మాటలు మాట్లాడుకు, ఈ ప్రాణ మాన విత్త స్త్రీ విషయాల్లో అసత్యం ఎప్పుడైనా మాట్లాడచ్చు అని చెప్తే బలచక్రవర్తికి బలచక్రవర్తి వెంటనే చాలా సంతోషపడి మహాదానందం చెందేసి గురువరి అవునా రెండు చేతులు జోడించి చెప్తారనమాట, ఎంత మంచి భాగ్యం నాకు గృహసుధరంగా నాకు దానం చేసుకోవడానికి సాక్షాత్తు విష్ణువే దొరికాడు కదా, సర్వం పోయినా కూడా స్వయంగా ఆయనకి ఇవ్వడం కన్నా నాకేం కావాలి, పైగా భూదేవి అసత్యవాడేవాడిని మొయ్యలేను అన్నారు కదా, ఒకవేళ ఈ రాజ్యం నేను అసత్యవాడి మిగిలితే ఇవి శాశ్వతంగా నిలుస్తాయా, ఇదే చాలా మనకి ప్రఖ్యాతిగాంచినటువంటి కార్యే రాజులు ఏది అని ఆ పద్యాన్ని ఉదహరించారు ఆయన గురువుగారు. ఎలాగా పోయేదాన్ని అర్పించి మనం ఆనందించి దానివల్ల ఏం సాధిస్తాం, మనం ఏం భాగ్యాన్ని మిగిల్చుకుంటాం, చరిత్ర దాచుకున్న వాడికి ఎవరిని గుర్తుపెట్టుకోలేదు కదా, దానం త్యాగం చేసిన వాడినే కదా యశస్సుకి ఇచ్చారు, స్వామి నా కొరకే దిగి వచ్చాడు, అందరికీ ఇచ్చే చెయ్యి నా దగ్గర చాచింది, స్వామి చెయ్య కింద నా చెయ్యి పైన ఉండడం కన్నా నాకేం కావాలి, మీ గురువాక్యాలు నేను వినకపోతే నాశనం అవుతాను, నరకం అవుతుంది, దుర్మరణం కావచ్చు, కులనాశనం ఏదైనా కూడా వచ్చింది, బ్రహ్మ శివ విష్ణు అయినా కూడా నేను ఆడిన మాటను తప్పను. అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నాడు, ఒంటరి వాడు, అడగడం కూడా చేతకాడు, చేతకాని వాడు ఇటువంటి వాడిని ఏమీ లేదు పోని ఎలా అనగలను అనలేనని చెప్పి భార్యకి సైగ చేస్తారు. ఆ వింధ్యాలు వచ్చి స్వర్ణ కమలాన్ని తీసుకుని వచ్చి ఆయన యొక్క కపటవటం చూసి పాదములు ఇవ్వండి స్వామి అని చెప్పేసి అని ఆయనకి పాదములు చూస్తూ నీ పాదములు యోగులు తమ హృదయం నందు పెట్టుకుని ధ్యానిస్తారు, శ్రీదేవి తన పాపిటి కస్తూరి తాకేలా నమస్కరిస్తుంది, అవి బ్రహ్మగారు కడిగినటువంటి ఆయన పాదములను నీ భార్య పోస్తూ ఉంటే బలచక్రవర్తి కడిగి ఈ విష్ణు స్వరూపుడైన బ్రాహ్మణుకి ఈ మూడు అడుగులు నేలను దానం చేస్తున్నానంటూ స్వామికి ఇచ్చారు. ఆ తర్వాత స్వామి ఏ విధంగా వామనుడిగా శాశ్వత కార్యం ఇచ్చారన్నది సన్యాసం గారు వివరిస్తారు. సర్వం శ్రీకృష్ణ గురు చరణ పాదారవింద అర్పణమస్తు.
ధన్యవాదండి రాజేశ్వర్ గారు, చాలా బాగా చెప్పారు. ఈ కపిల గీత నుండి గృహస్థ ధర్మాల వరకు కూడా మొదటి నుంచి మన గురువు గారు మనకి ఒకటే చాలా ముఖ్యమైన సందేశం ఇస్తున్నారు, నాకిది కావాలి, నేనిది అనుభవించాలి అనే దానికి ఏమిటి పరిమితి ఏమిటి, కోరికకి పరిమితి ఏంటి, అర్థానికి పరిమితి ఏంటి, ఇంకా సంపాదించే అవకాశం ఉంది కదా
అలా సంపాదించుకుంటూ పోవడమేనా, అవకాశం కాదండి, అవసరం ఎంతుందో తెలుసుకోవాలి అని చెప్తున్నారు గురువు గారు. అవకాశం ఉన్నా నీ ధర్మానికి దెబ్బ తగులుతుంది అని తెలిసినప్పుడు అవకాశాన్ని మనం పక్కన పెట్టేయాలి, ఆ ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎప్పుడు అర్థాన్ని సంపాదించుకోవాలి. అలాగే అర్ధకామాలకి రెగ్యులేటర్ ధర్మం అండి, అది నియంత్రిస్తుంది. ధర్మ స్వధర్మాన్ని దెబ్బతీసే సొమ్ము కాదు, ధర్మాన్ని అటకెక్కించి సంధ్యావందనం, దేవకర్మలు, పితృదేవతల కర్మలు చేయడం చేయకుండా అలా చేసే సంపాదన కాదు, అటువంటి సంపాదన పాపపు సంపాదన అని చెప్పారు. ఇక మన నెక్స్ట్ స్పీకర్ సన్యాసమ్మ గారు, వీరు కూడా కాలిఫోర్నియాలో 20ల్లో ఉంటారు. గత 2 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతన, గురుదేవుల పట్ల భక్తి, గత 2 సంవత్సరాలుగా ఈమె గ్రూప్ నమ గ్రూప్ లో ఉన్నారు. ఆధ్యాత్మిక చింతన, గురుదేవుల పట్ల భక్తి ఉన్న శ్రీమతి సన్యాసమ్మ గారు ఇప్పుడు మనకి విరాట్ రూపం బలిచక్రవర్తి విష్ణువుకి దానం ఇచ్చుట త్రివిక్రమ మత్స్యావతారాల గురించి చెప్పబోతున్నారు. సన్యాసమ్మ గారు మీరు మాట్లాడండి.
శ్రీ గురుభ్యో నమః. అలా ఇంతింతై ఉన్న వామనమూర్తి దానం స్వీకరించగానే ఎలా పెరుగుతున్నాడంటే, ఇంతింతై వటుడింతై మరియు తానింతై నహో వీధి పైనంతై తోయిది మండలాక్రమణ కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయ్యి ధ్రువుని పైనంతయ్యి మహార్వాటి పైనంతయ్యి సత్య పదోన్నతుండగచు బ్రహ్మాండాంత సంబద్ధి అయి ఇలా పెరుగుతున్న వామనమూర్తికి సూర్యబింబం దిగిపోతూ ఎలా కనిపిస్తుందంటే, రవిబింబం ఉపమింప పాత్రమగు చక్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సవ్వన్న కేయూరమై కంకణమై కటిస్థలి నుదంచ వస్త్రమై నూపుర ప్రవరంభై పాదపీఠమై వటుడు దా బ్రహ్మాండమును నిండుచూన్. ఈ విధంగా గొడుగయ్యున్న సూర్యబింబము పాదపీఠమై దిగి వచ్చినట్టుగా వామనమూర్తి పెరిగాడు. అలా పెరిగిన త్రివిక్రమ స్వరూపం ఎలా ఉందంటే, గుణత్రయాత్మకంభగు విశ్వరూపంబు ధరించి భువియును లభంబును దివంబును దిశలను దిశాచిద్రంబులను సముద్ర జలంబును జలదచిల ధకిల భూత నివహంబుల తాని ఏకీభవించి క్రమక్రమమున భూలోకమునకు పుడివై భువర్లోకమున అతిక్రమించి సువర్లోకమున తలకడిచి మహర్లోకమున దాటి జనోలోకమునకు మీది అయి తపోలోకంబకును ఉచిత్రుండై సత్యలోకము అంటే ఔన్నత్యము వహించి ఎడ నిరుముల సందుల రంధ్రంబులు లేకుండా నిండి మహాదేవ మహితుండై చరణతలంబుల రసాతలంబును పాదంబులు మహిణియు జంగల మహీద్రములను జానవుల పదత్రి సముదమయంబును ఊరువల ఇంద్రసేన మరుద్గణంబులను వాసస్థలమును సంధ్యయు గుహ్యమున ప్రజాపతులను జగనంబుల ధనుజులను నాథిని నభంబును ఉదరంబుడ ఉదతి సప్తకంబును ఉదరంబుడ తారకా నికరంబును హృదయమున ధర్మంబును ఉరోజంబుల ఋత సత్యంబులను మనంబున చంద్రుడును పక్షంబున కమలహస్యగు లక్ష్మియు కంఠంబున సామాధి సమస్త వేదంబులను భుజంబుల పురందరాది దేవతలను కంఠంబున కర్ణంబుల దిశలను శరంబున ఆకాశంబును శిరోజంబుల మేఘంబులను నాసాపుటంబుల వాయువును నయనంబుల సూర్యుండును వదనంబుల వస్నియు వాణి నఖిల చంద సముదయంబును రచనను జలేషుండును భ్రూయుగలంబున దిధి నిషేధంబులను రెప్పల నహోరాత్రమును లలాటమున కోపంబును ఉదరంబున లోపంబును స్పర్శంబున కామంబున రేతంబున జలంబును పృష్టంబున అధర్మమును క్రమణంబుల యజ్ఞంబులను ఛాయల మృత్యువును నగవున అనేక మాయా విశేషంబులను రోమంబుల ఓషధులను నాడీ ప్రదేశంబుల నదులను నఖంబులన శిలలను బుద్ధి నజుండను ప్రాణంబుల దేవర్షి గణంబులను గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులను కలవాడై జలధర నినద శంఖ శాంగ సదర్శన గదాదండ ఖడ్గాక్షయ బాణ తూనీర విభ్రాజితుండును మకర కుండల కేరి కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తభమణి మేకలాంబర వన మాలికా విరాజుతుండును సునంద నంద జయ విజయ ప్రముఖ పరిహార వాహిని సందోహ పరిభ్రతుండును అసమాన తేజో విరాజుతుడై బ్రహ్మాండంబు తన మేనుకప్పి తరంగుల నుండి ఆవిర్భించే. ఈ విధముగా పెరిగిన వామనమూర్తి ఒక పాదముతో భూమిని కప్పి, రెండవ పాదంతో పైలోకాలను కప్పి ముల్లోకములలో నిండి ఉన్న భగవానుడి యొక్క దర్శనాన్ని బలిచక్రవర్తి దానానికి సంతోషించి తన సత్యరూపాన్ని దర్శింపజేశాడు. మూడింటిలో నిండి మరియు మూడింటిని దాటిపోయిన త్రివిక్రముడి యొక్క సూక్ష్మము చెప్పలేము, స్థూలము చెప్పలేము అని గురువు గారు చెప్పారు. ఈ వామన తత్వమే విష్ణు తత్వం అని, అదే విష్ణు సహస్రనామంలో ఉపేంద్రో వామన ప్రాంశ రమోఘిరుజిత అతీంద్ర సంగ్రహ సద్గృతాత్మా నియమోయమ ఉపేంద్ర వామనకు తమ్ముడిగా వామన పొట్టివాడిగా ప్రాంశుడు అతి పొడుగురుగా అమోఘ యద్దమ కానివాడిగా శుచిహి నిర్మలమైన వాడిగా ఊర్జిత ముల్లోకాలను వ్యాపించిన బలం కలివాడిగా అతీంద్ర ఇంద్రుణ్ణే మించిన వాడిగా సంగ్రహ తన మొత్తం జగత్తునంతటినీ తనలో సంగ్రహింపు చేసిన వాడిగా సర్గ మొత్తం సృష్టి అంతా తానే అయిన వాడే దృఢాత్మ దృఢంగా పట్టిన వాడే నియమోయమ యమ నియమాలను రెగ్యులేట్ నియమోల్లంఘన చేసిన వాళ్ళకి రెగ్యులేట్ చేస్తూ ఆయన విష్ణు తత్వాన్ని కూడా విష్ణు సహస్రనామంలో చూపించారు. వామన ఇక్కడ వామన శబ్దానికి అర్థం ఏం చెప్పారంటే వమనత్వాత్ వామన, ప్రపంచాన్ని ఆయన నుండి వెలిగ్రెక్కాడు కాబట్టి వామనుడు అయ్యాడని పిలువబడ్డాడు. ఇలా తెలుసు కూడా బలిచక్రవర్తి నమమహ అని మొత్తం ఇచ్చాడు కాబట్టి తన మొత్తాన్ని చూపించాడని చెప్పారు. ఇప్పుడు భగవంతుడు తన మూడవ అడుగును అడిగితే దానికి మోకాళ్ళపై నిలుచొని కూర్చొని ఆ బలిచక్రవర్తి ఇలా అడుగుతాడు, సుంద్ర తంబు కాని సుడియదు నా జిహ్వ, బొంక జాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదము నిజమున నా శిరమును నిలవచేసి పెట్టు నిర్మలాత్మ. ఈ విధంగా చెప్పగా బలిచక్రవర్తి యొక్క సర్వ సమర్పణకు సంతోషించి దేవతలు పూలవాన కురిపించారు. వింధ్యావళి తండ్రి నా బలిచక్రవర్తిని విడిచిపెట్టమనగా, తల్లి నీ భర్త చాలా తెలివైన వాడు కాబట్టే ఎవ్వరూ దాటలేని అజాయిన మాయని జయించాడు, కాబట్టి దేవతలకు కూడా దొరకని స్థితి ఈయనకు నేను ఇస్తున్నాను, రానున్న సావర్ణి మన్వంతరంలో ఇంద్రుడవుతాడు, అంతవరకు రసాతలంలో ఉండు, నేను నా పరివారంతో నీతో గుమ్మమ్మ దగ్గర గద పట్టుకొని కాపలా కాస్తాను అని చెప్పి అంత దయామయుడే ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ విధంగా మిగిలిన యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు. ఇది ఎవరు శ్రద్ధా భక్తులతో వింటారో వారికి పరమగతిని ప్రసాదిస్తాడు. పితృదైవ కార్యాలలో ఎవరు దీన్ని కీర్తిస్తారో అవి సంపూర్ణత్వం పొందడమే కాకుండా దోషములు ఏమనంటే తెలిగిపోతాయని చెప్పారు. అలా చెప్తూ ఒక చిన్న కథ కూడా చెప్తారు. ఒకప్పుడు సత్యవ్రతుడు అనే ఒక అతను ఒక మా రాజు కృతమాల నది దగ్గర అర్ఘ్య ప్రదానం చేస్తుండగా ఒక చిన్న చేప చేతిలోకి వస్తుందన్నమాట. దాన్ని విడిచిపెట్టగా అది నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని చెప్పాడగ్గా, అప్పుడు సత్యవ్రతుడు దానిని కమండలంలో వేయగా అది ముహూర్త కాలంలో కమండలమునే మించిపోయి పెరగ్గా దాన్ని బావిలో వేస్తాడు. బావిని మించి పెరుగుగా మడుగులో, మడుగును కూడా మించి పెరుగుగా సరస్సులో, సరస్సును కూడా మించి పెరుగుగా సముద్రంలో వేయగా అది సముద్రాన్ని కూడా మించిపోయి నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు అని అడగగా, అప్పుడు సత్యవ్రతుడు ఆలోచించగా ఇలాంటి శరీరం చేపలకు ఎక్కడైనా ఉంటుందా అని ఆలోచిస్తాడు అని ఆ స్తుతి చేస్తాడు. ఆ మత్స్యం సత్యవ్రతులతో 7 రోజుల్లో ప్రళయం వస్తుంది, కావున తర్వాత కల్పానికి నీవు అవసరం కాబట్టి నీవు బీజములు ఔషధులు సమీకరించు, సప్తర్షులు వచ్చి నిన్ను కలుస్తారు, తర్వాత ఒక నావ వస్తుంది అప్పుడు నేను కాచుకుంటా అని చెప్పి అదృశ్యమవుతుంది. అలాగే జరిగింది. 7 రోజుల తర్వాత రమ్యమైనటువంటి పడవ వచ్చింది. సప్తర్షులతో కలిసి సత్యవ్రతుడు అడవులోకి ప్రవేశిస్తాడు. జలరాశిలో మహాప్రళయంలో పడవ కూడా అల్లుకల్లోలం కాగా అప్పుడు మత్స్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. అప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు అప్పుడు బంగారు కాంతులతో మత్స్యం ఎలా వస్తుందంటే ఒక మాటు జలజంతు యూధంబులతో కూడు నొక మాటు ధరులకు మరొక వచ్చి నొక మాటు మిండికి నిద్ర ఉల్లంఘించి నొక మాటు లోపల నొదుగియుండి ఒక మాటు వోరాసి నొడలు మింపు మసూపు నొక మాటు బ్రహ్మాండ మరియు దలిచి నొక మాటు దిశకోటి నొడిసి యాహరించి నొక మాటు జలములు నిమిసి వైచు కురుగరులు వలుద మీసులు తిరు తోకయ్యు జడిపి ఎడులు సెరగల పొడలన్ నిరమోగు నొక్క కొమ్మున మిరు చూపులు కలిగి విభుడు మీనం బయ్యన్. అలా దొంగ చూపులు చూస్తున్నటువంటి ఆ మత్స్యం యొక్క ఒక కొమ్ముకి పడవ యొక్క ఒక కొనకి వాసుక తాడు కాగా ఆ ప్రళయాంతం వరకు వాళ్ళని రక్షిస్తూ ఉంటారు ఆ మహాస్వామి. ఆ సమయంలో వారందరికీ సాంఖ్య యోగ క్రియా సంహితను బోధిస్తాడు. అదే దానినే మత్స్య పురాణం అని అంటారు. అలా కల్పాది అయిన తర్వాత బ్రహ్మగారు నిద్ర లేచి చూడగా వేదములు కనిపించట్లేదు. అప్పుడు సోమకాసురుడు ఎత్తుకుపోయాడని తెలుసుకుని మత్స్యావతారంలో సోమకాసురుణ్ణి సంహరిస్తాడు మహావిష్ణువు. ఆ సత్యవ్రతుడే ఆ కల్పాదిలో వైవస్వంతుడు అవుతాడు. ఇప్పుడు ఉన్నది మన వైవస్వత మన్వంతరములో వేదోద్ధరణ చేసిన మత్స్యపూర్తికి నమస్కరిస్తూ
చాలా అద్భుతంగా చెప్పారండి. ఈ త్రివిక్రముడి దర్శనం విరాట స్వరూపం మాకు జస్ట్ కళ్ళకి కట్టినట్టు చూపించారు. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇక భగవంతుడు బలిని నువ్వు రసాతలంలో ఉండు, నేను నా పరివారంతో సహా గుమ్మం దగ్గర కాపలా కాస్తాను, ఇది విష్ణువు ఇచ్చిన అనుగ్రహం. విష్ణువు వచ్చి రక్షించుకుంటూ పక్కనే బాడీగార్డుగా ఉండే భాగ్యం ఎవరికి వస్తుందండి? తన దానిని కూడా అర్పించిన వాడికి తానే ఉండి రక్షించుకుంటాడు భగవంతుడు. ఇది ఇటువంటి భాగ్యం ఇంద్రుడికి కూడా దక్కలేదు. ఇప్పుడు చెప్పండి, మనకి అంతటి భాగ్యం రావాలంటే మనకెంత అర్పణ బుద్ధి ఉండాలి? అన్ని పోగొట్టుకున్న వాడి కథ చెప్పుకుంటున్నాము, అన్ని దాచుకున్న వాడి కథ మన చరిత్రలో ఉండదు. అది గురువుగారు మనకిచ్చిన సందేశం. ఇక మరో అద్భుత కథ అంబరీషుని కథ అండి. శాంతి అఖిల్ల గారు,
చెప్పబోతున్నారు. శాంతి గారు కూడా కాలిఫోర్నియా నుంచి ఇర్వైన్ నగరం నుండి శ్రీ గురుభ్యో నమహలో మొదటి నుంచి ఉన్న సభ్యులు. ఇక వారు చెప్పబోయేది ఏంటో విందాం. శాంతి గారు మ్యూట్ తీసి మీరు మాట్లాడండి.
నమస్కారం అండి. మనువంశ చరిత్రలో ఎందరో మహానుభావులు, అందులో ఒకరైన నాభాగుని చరిత్ర గురించి చెప్తాను. ముందుగా నభగుడి యొక్క పుత్రుడు నాభాగుడు. ఆయన నభగుడు సంతానంలో చివరివాడు. ఆయన బ్రహ్మచర్యమును పూర్తి చేసుకుని వచ్చేసరికి అన్నదమ్ములు రాజ్యభాగాలు పంచుకున్నారు. ఆయన భాగంగా ఆయనకి తండ్రిని ఇచ్చారు. ఆయన తండ్రిని, మీరే నా సంపద అని అనగా, తండ్రి నా వల్ల నీకు సంపద లేదు, నేనే మిగిలాను, నువ్వు నేనే నీ సంపద అన్నావు కనుక నీకు సంపద ఇవ్వాల్సిన బాధ్యత నాది అని, అక్కడికి కొంత దూరంలో అంగీరసులు ఒక దివ్యమైన యాగాన్ని చేస్తున్నారు. వారికి యజ్ఞం చేసేటప్పుడు ఆరో రోజున ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు నువ్వు వెళ్లి వైశ్వదేవ సూక్తములు రెండు తెలియజేసి దానితో వారి యజ్ఞం యొక్క ఫలము వారికి లభిస్తుంది అని పంపారు. దానికి వారు ఆయన తృప్తి చెంది యజ్ఞము చేయగా మిగిలిన ద్రవ్యాన్ని నీకు ఇచ్చి వారు స్వర్గానికి వెళ్లిపోతారు అని చెప్పాడు. తండ్రి మాటను అనుసరించి అక్కడికి వెళ్లి ఆరో రోజున సూక్తములు తెలియజేసి యజ్ఞం పూర్తి చేయించారు. వారు స్వర్గానికి వెళ్తూ మిగిలిన ద్రవ్యాన్ని నభగుడికి ఇచ్చారు. ఆయన పుచ్చుకోబోతుంటే ఒక పురుషుడు వచ్చి ఇది నాకు చెందుతుంది అని ఆపాడు. ఆ వచ్చిన వారు రుద్రుడు. నాభాగుడు, మా నాన్న నాకు చెందుతుంది అని అన్నాడు అని అనగానే రుద్రుడు, మీ నాన్నను అడిగిరా అని చెప్పగానే నాభాగుడు వెళ్లి తండ్రిని అడుగుతాడు. తండ్రి వెంటనే అది రుద్రుడికే చెందుతుంది అని చెప్తాడు. ఆయన వెళ్లి వచ్చి ఈ ధనము నీ అధీనము అని మా తండ్రి నాకు చెప్పారు, నేను అపరాధం చేశాను, నన్ను క్షమించు అని చెప్పాడు. ఈశ్వరుడు సొమ్ము ఈగ కాలము తిన్నా తప్పు అని చెప్పగానే రుద్రుడు, మీ నాన్నగారి సత్య సంపద, మీ జ్ఞాన సంపద నాకు తృప్తినిచ్చాయి, నాదైన సంపద నేను ఎవరికైనా ఇవ్వచ్చు కనుక నీకు అనుగ్రహిస్తాను, తీసుకో అని ఇచ్చాడు. ఆ విధంగా రుద్ర సంపదని పొందిన నాభాగుడు ధన్యుడు. నాభాగుడి చరిత్ర విన్నవారు మహానుభావులే, తత్వజ్ఞానాన్ని పొందుతారు అని ఫలశ్రుతి చెప్పారు గురుగారు. ఇక నాభాగుడి యొక్క పుత్రుడు అంబరీషుడు. అతడు భాగవతోత్తముడు, మహానుభావుడు. అంబరీష చరిత్ర ఎందుకు ఆదర్శం అంటే విశాలమైన రాజ్యం కలిగి రాజ్యం యొక్క భోగాలు ఉంటూ నిరంకుశమైన నిరాటంకమైన పాలన ఉన్న సమయంలో ఆ మహానుభావుడు దానితో గర్వించక అవి నావి అనే అహము లేకుండా వాటిని ధర్మబద్ధముగా పాలన చేస్తూ నిరంతరం వైష్ణవ అర్చనతో కాలం గడుపుతున్నాడు. వైష్ణవ అర్చన అంటే విష్ణువుని అర్చించుట, విష్ణు ధర్మం పాటించుట, విష్ణు భక్తుల్ని గౌరవించుట, ఆయన ఏమరపాటు లేకుండా సత్యాన్ని విస్మరించకుండా ఉన్నాడు. ఆయన జీవిత విధానం ఎలా ఉందంటే చిత్తము నారాయణ పాదపద్మములపై, పలుకులు నారాయణ గుణగణములు పలకడంతో అంకితమై ఉన్నాయి, చేతులు విష్ణు మందిర మాధ్యమములు, శ్రవణములు హరికథా శ్రవణములై, పాదములు విష్ణు మందిర ప్రదక్షిణకై ఉన్నాయి. ఆయన కామ చక్రి కైంకర్యములకై ఆయన సంగము అత్యుత గుణగణ సంగమందు రుచి ఆయనకు రుచికరమైన పదార్థము ఆ విష్ణు కైంకర్యమైన తులసీదళము. ఆ విధంగా ఆయన సమస్త ఇంద్రియములు భగవత్ అనుభూతితో అంకితమై ఉన్నాయి. అటువంటి మహానుభావుడు ఆయన. ద్వందాతీత శక్తికి తీసుకువెళ్లేది నిజమైన యోగము. ఈయన నరసింహతత్వాన్ని అందుకోగలిగిన వాడు. ఆయన గృహస్థ ధర్మంలో ఉంటూ భాగవత ధర్మాన్ని పాటించాడు. అందుకే ఈయనకి రాజఋషి అని పేరు. ఆయన వేదవీద్యులు నిర్మించిన నియమ ప్రకారంగా రాజ్యపాలన చేస్తున్నాడు. దీనికి పరిణామ దశ ఎలా వచ్చిందంటే క్రమక్రమంగా ఆయనకి లోకముతో అనుబంధం పోయింది, ఆయనకి వైరాగ్య స్థితి వచ్చింది. భగవత్ సాధన అత్యంత సులభం. ఎవడు తనని తాను భగవంతునికి అర్పించుకుంటాడో వాడు చేసిన ప్రతి సేవ భగవత్ అర్పితమే. ఇటువంటి వాడిని విష్ణువు రక్షించుకుంటాడు. అందుకే ఆయనకి సుదర్శన చక్రాన్ని రక్షణగా పంపాడు. ఆయన శత్రుబాధ లేకుండా ఉండడానికి ఆయన చక్రాన్ని పంపారు స్వామివారు. దీనిలో నీతి ఏమిటంటే ఏకాంత భక్తి కలవాడికి భగవత్ రక్షణ ఎప్పుడూ ఉంటుంది. అంటే అంబరీషుడు ఏకాంత భక్తి పొందాడు. ఏకాంత భక్తికి బ్రహ్మజ్ఞానానికి భేదం లేదు. ఈ స్థితికి వెళ్లి ఆయన గృహస్థ ధర్మముగా వ్రతాన్ని పాటిస్తున్నాడు. అందులో స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన వ్రతము ఏకాదశి వ్రతాన్ని అవలంబించి పాటిస్తున్నాడు. అందులో భాగంగా కార్తీక ఏకాదశి నాడు ఉపవాస దీక్షతో స్వామిని అర్చించి ద్వాదశి రోజున ద్వాదశ పారాయణానికి సిద్ధం అవుతుండగా దూర్వాస మహాముని శిష్య సహితుండే అతడికి చేరుకున్నాడు. శివుని యొక్క అవతారం దూర్వాసుడు. దూర్వాసుని మహిమను ధర్మరాజుకు కృష్ణుడు విశేషించి చెబుతాడు. అట్టి దూర్వాసుడు రాగానే ఆయనకి ఎదురు వెళ్లి అర్ఘ్యపార్ఘ్యాలు ఇచ్చి, మీరు సమయానికి వచ్చారు, మీరు భోజనానికి విచ్చేయండి, మీరు చేశాక మేము చేస్తే నా ద్వాదశీ వ్రతం పరిపూర్ణం అవుతుంది అనగానే ఆయన సంతోషముగా, నేను ఇప్పుడే కాళింద్రో నా మధ్యాహ్నిక పూజను పూర్తి చేసుకుని వస్తానని వెళ్లాడు. కానీ ఆయన జ్ఞానంలో మునిగిపోయారు. ఇక్కడ ద్వాదశ గడియలు దాటిపోతున్నాయి. అంబరీషుడు ధర్మ సంకటంలో పడి పేదవేత్తల్ని పెద్దల్ని పిలిపించి అడిగాడు. దానికి పెద్దలు జలము స్వీకరించు, దానికి ద్వాదశ పారాయణం అయినట్లు ఉంటుంది, తినినట్టు కాదు అని చెప్పారు. ఆయనకి ధర్మ సందేహం తొలగి జలపారాయణం చేసి కూర్చున్నాడు. దూర్వాసుని కోసం ఎదురు చూస్తూ ఆయన జ్ఞానం నుంచి రాగానే అంబరీషుడు దాచకుండా జరిగిన విషయం వివరించాడు. వెంటనే దూర్వాసుని కోపం వచ్చి తన ఘటములోంచి ఒక జటను తీసి కొట్టాడు. మహామంత్రవేత్త కనుక అది అభిచార మంత్రంతో కొట్టగానే దాని నుంచి కూర్చానే ఉగ్రశక్తి ఉద్భవించింది. అది శూలముతో వెళ్లగానే అంబరీషుడు నమస్కరిస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ఈయన ద్వంద్వాతీతుడు. వెంటనే గుహ్యముగా ఉన్న చక్రము ఎదురు వచ్చి ఆ కుర్చీని సంహరించింది. ఆ తర్వాత సదస్సుల చక్రం దూర్వాసుని మీదకి వెళ్లింది. దాని తేజస్సును తట్టుకోలేక దాని నుంచి కాపాడుకోవడానికి మేరుపర్వతం గుహలోకి చేరుకున్నాడు. అది గుహలోకి కూడా వెళ్లింది. సుదర్శన చక్రానికి అడ్డు లేదు. దాని పేరు వింటేనే మనం ధన్యులం. సుదర్శన సుదర్శన సుదర్శన. ఆ సుదర్శన దేవుడు మన సనాతన హైందవ ధర్మాన్ని ఎల్లవేళలా రక్షించాలి. అక్కడి నుంచి ఆ మహాసుదర్శన చక్రాన్ని తప్పించుకోవడానికి అన్ని లోకాలు తిరిగాడు. చక్రం ఆయన వెనకాలే వెళ్ళింది. విష్ణువు ఎవరిని వధింపదలుచుకున్నాడో వాడిని ఎవరూ కాపాడలేరు. ఎవరిని రక్షించదలుచుకున్నారో వారిని ఎవరూ బాధించలేరు. సుదర్శన మహాజ్వాల సూర్యకోటి సమప్రభ అజ్ఞానాందశ్యమే దేవ విష్ణోర్ మార్గం ప్రదర్శయ. సుదర్శన ఆరాధన చాలా ముఖ్యం. విష్ణు భక్తులకి చక్రం తాళ్వారు. ఆయన అనుగ్రహం లేనిదే విష్ణువుని పొందలేరు. దూర్వాసుడు సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడానికి శివుని దగ్గరికి వెళ్తే ఆయన దానికి నమస్కరించి ఇది నారాయణ ఆయుధము కనుక ఆయనే నిన్ను కాపాడాలి అని అనగానే ఆయన వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ స్వామి ఎలా ఉన్నాడంటే లక్ష్మీదేవితో సంభాషణ చేస్తూ రమ్యమైన సింహాసనం మీద కూర్చుని ప్రసన్నంగా చతుర్భుజరై శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్న నారాయణ్ణి చేరుకుని నీ మహిమ తెలుసుకున్నాను, నన్ను క్షమించు అనగానే నారాయణుడు దీని నుంచి నేను కాపాడలేను అని చెప్పాడు. ఎందువలనంటే నారాయణుడు తన భక్తుని యొక్క గొప్పదనం దూర్వాసుడు తెలుసుకోవాలని దూర్వాసుడితో అలా చెప్పాడు. భగవంతుడు అన్నీ విడిచిపెట్టి నన్ను విడిచిపెట్టని వాడిని నేను విడిచిపెట్టను అని నిరూపించాడు. కనుక భగవద్భక్తుల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ఈ కథ వలన అందరికీ తెలుస్తుంది. నారాయణుడు దూర్వాసునికి అంబరీషుణ్ణే వెళ్లి శరణు వేయడమని పంపుతాడు. ఇక్కడి నుంచి శివరాణి గారు చెప్తారండి. సర్వ శ్రీకృష్ణ చరణాల విందార్పణమస్తు స్వస్తి.
చాలా బాగా చెప్పారండి శాంతి గారు. చాలా బాగుంది. ఇక మనం చేసే ప్రతి పనిని, మనం తినే ప్రతిదీ భగవతార్పణతో చేయాలని చెప్పారు గురువు గారు. ఉదయం పూట ఒక గంట సేపు చేసేదే ఆధ్యాత్మిక భావన, ఆ తర్వాత నేను లౌకికంగా కూరుకుపోయానండి అనుకుంటే అది అజ్ఞానం. లోకం ఆయన స్వరూపం అని త్రివిక్రముడు చెప్పినట్టు అందులో ఎందులో కూరుకుపోయావు? లోకంలో. లోకం ఎవరు? ఆయనే. అంటే ఆయనలోనే కూరుకుపోయావు, ఆయనలోనే ఉన్నాను అనే స్పృహ ఉన్నప్పుడు నువ్వెక్కడున్నా పర్వాలేదు. ఇది గురువు గారు చెప్పిన సందేశం. అచ్చమైన జ్ఞానానికి అంతా వైకుంఠమే అన్నారు అన్నమయ్య గారు. ఎంత గొప్పగా చెప్పారండి. అచ్చమైన జ్ఞానం రావాలి, దానికదే వస్తుందా? రాదు. మనం సాధన చెయ్యాలి. కళ్ళు మూసుకొని సూర్యుడు వచ్చినప్పుడు లేద్దాంలేండి అంటే ఆయన వచ్చినా నువ్వు లేవవు, ఎందుకంటే నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావు. అన్ని ఆయనే చేసుకోవాలనుకోవడం పాపం. నీ సాధన ఎక్కడుంది? నీ సాధన ఒకటి, ఆయనకు అర్చించు, ఉదయాన్నే అనుష్ఠానం చెయ్యి. ఏది చేసినా ఆయన స్పృహ ఉంచుకుంటే నిత్యార్చన అది. మొదట ఒక పూటతో పూజ చేయడం మొదలుపెట్టు, తర్వాత నెమ్మదిగా రెండు పూటల పూజలు చేయి, తర్వాత నీ ఊపిరి అంతా పూజగా చేసుకునే దశకి వెళ్ళిపోవాలండి మనందరం. ఎవడు తనకు తాను భగవంతుని అర్పించుకుంటాడో వాడి ప్రతి చేష్ట భగవదర్చనయే. మన ఆత్మ ఆయన పాదాల యందు నిరంతరం ఉంచాలండి. ఇప్పుడు శ్రీమతి శివరాణి గారు సుదర్శన స్తుతి, శ్రీరామ అవతారం గురించి, అలాగే రంతిదేవుడి గురించి కూడా వివరిస్తారు. శివరాణి గారు కాలిఫోర్నియాలో ఉడ్రాంచ్ సిటీలో ఉన్నారు. శివరాణి గారు
కంటిన్యూ చేస్తారు. నమస్తే. శ్రీ గురువే నమః. ఏకాదశ వ్రత మహిమను నిరూపించిన అంబరీషుని కథ అండి ఇది. సుదర్శన స్తుతి కూడా వస్తుంది ఇందులో. ఈరోజు ద్వాదశి కూడా పైగా అయితే నారాయణుడి ఆజ్ఞానుసారం దూర్వాస మహాముని తిన్నగా వచ్చి గొప్ప భగవదనుగ్రహం కలిగిన అంబరీషునికి నమస్కరించాడు. జ్వాలలతో ఉన్న సుదర్శన చక్రాన్ని శాంతింపజేయుటకు సుదర్శన స్తుతి చేస్తాడు అంబరీషుడు. ఈ స్తుతి నారాయణుడి భక్తి వాత్సల్యాన్ని సుదర్శన మహిమను చాటి చెప్తుంది. సుదర్శన చక్రం విష్ణు జ్ఞానానికి, రక్షణకు, భక్తికి, మహిమకు హేతువు. ఈ ఆయుధములు భగవంతుడి లీలా విభూతులు. జ్ఞాన ఆయుధంలో తత్వం ఏంటంటే విష్ణువు పంచభూతములు చేతిలో పెట్టుకున్నానని చెప్పటం. సుదర్శన చక్రం అగ్నితత్వాన్ని కలిగి ఆరు భాగాలుగా ఉంటుంది. నారాయణ కవి అనే వీరు అద్భుతమైన సుదర్శన శతకం శ్రద్ధరా ఛందస్సులో రచించారండి. ఇందులో షడ్వర్ణనలు చేశారు. సుదర్శన పురుషుడు కన్ను మధ్యలో 16 బాహువులతో 16 ఆయుధాలు ధరించి ఉంటాడు. సుదర్శన చక్రం సర్వ రక్షాయుధము సర్వ అస్త్రాయుధము కూడా. సుదర్శన చక్ర అరలు వేల కొలది కనుక సుదర్శన చక్రం సహస్రార చక్రానికి సంకేతము. అలాగే అదర మిగతా ఆయుధాలు గదమేమో భూతత్వాన్ని ఓజస్సు సహస్సు శక్తులు కలిగి ఉంటాయి. ఇది పాంచజన్యము జల వాయుతత్వాన్ని, నందకం ఆకాశతత్వం, వనమాల మాయాతత్వం, త్రిగుణాలు కూడా ఉంటాయి. శారంగమేమో కాలతత్వాన్ని తెలుపుతుంది. అయితే అంబరీషుడు దుర్వాసముని రక్షింపబడాలని తనదైన స్వధర్మాన్ని చూపే ప్రార్థన చేశాడండి. ప్రార్థన ఏంటంటే దత్తమిష్టం వాశ్వధర్మో వాశ్వనుష్ఠిత కులం నో విప్రదైవం చేద్విజో విజో భవతు విచ్వరః. నేను పంచయజ్ఞములు చేసిన వాడనైతే, స్వధర్మములు నిర్వహించిన వాడనైతే, నాకు నా పూర్వీకులు కూడా వేదవేత్తలే దేవతలు అయితే ఓ చక్రమ ఈ విప్రోత్తమ్ని రక్షించుము. ఆ ప్రార్థనతో ఆ చక్రం తప్పుకున్నది. ఇదే భావన ఉన్న తెలుగు పద్యం ఉందండి పోతన భాగవతంలో, విహిత ధర్మమందు విహరింతునేని నిష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణి సురుడు మాకు దైవంబు భగునేని విప్రునకు శుభంబు వెలయుగాక. నాకు విధింపబడ్డ ధర్మ మార్గంలో నేను నడిచేవాడినైతే, యాచకులు కోరిన మేరకు నేను ద్రవ్యాన్ని దానం చేసిన వాడినైతే, బ్రాహ్మణుడు మాకు దైవస్వరూపుడైతే ఈ దుర్వాసుడికి శుభం కలుగులాక అంటారు. వెంటనే ఆ చక్రం అనుగ్రహించి తప్పుకున్నది. ఈ విధంగా రక్షింపబడ్డమని కొంతకాలం అంబరీషుని వద్ద ఉండి సుఖాలు అనుభవించాడు. తర్వాత అంబరీషునికి సుదర్శన చక్రం తనకు రక్షించిందని గాని తృప్తి గాని గర్వం గాని ఏ విధమైంది లేదు. అయితే భక్త గుణ ప్రవాహాల్లో సంపూర్ణ వైరాగ్యం పొంది త్రిగుణాతీత స్థితిని పొంది రాజభారాన్ని పుత్రులకు ఇచ్చి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించారు అంబరీషుడు. ఈ కథ నిష్కామంగా విన్నవారు విష్ణు భక్తులు అవుతారు. ఇక భగీరథ చక్రవర్తి తన పూర్వీకులైన ముత్తాతలను తరింపచేయుటకు పూనుకొని తపస్సు చేసి వరం పొందాడు. విష్ణు పాదోద్భవమైన గంగ దిగొచ్చింది. ఇలా అతని పూర్వీకులందరూ తరింపబడ్డారు. అప్పుడు భగీరథ వంశంలోని కంఠ్వాంగుడు తన తనయుడు దీర్ఘబాహు, ఇతని తనయుడు అజమహారాజు, ఇతని తనయుడు దశక్త మహీపతి. ఇతరు పుత్రకామేష్టి యాగం చేసి నారాయణుడు చతుర్యూహుడిగా పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీరామచంద్రుడిగా అవతరించారు. ఇప్పుడు శుకయోగేంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పిన రామాయణం ఉందండి. అది అడుగడుక్కు రాముణ్ణి స్తుతిస్తూ మృదువుగా కరుణతో చెప్తాడండి. అది మనం చూద్దాము. జానకి జీవన స్మరణం జయ జయ రామ రామ. ఓ పరీక్షిత్ మహారాజా, ఎంతో మంది మహామహర్షులు చే రామచంద్రుడు కొనియాడబడ్డాడు. సీతమ్మ భర్త రాముని కాదా? మీరు చాలా మంది చెప్పగా విన్నారు, కానీ నేను చెప్తాను వినండి అని ప్రారంభిస్తాడు. రాముడు మనల్ని రక్షించుగాక తండ్రికి సద్గతి కలగడం కోసం రాజ్యం వదిలాడు. మెత్తని పద్మాల్లాంటి పాదములతో అడవికి వెళ్ళాడు. మధ్యలో ఆటంకాలని సుగ్రీవుడు లక్ష్మణుని సహాయంతో దాటవేశాడు. శూర్పణఖకు విరూపత్వం ఇచ్చిన కారణంగా సీతాపహరణం జరిగింది. దానితో శ్రీరామచంద్రుడు కనుబొమ్మలు ముడివేశాడు. అది సముద్రుడికి ధనస్సు ఎక్కు పెట్టినట్లు కనబడి గడగడలాడిపోయింది సముద్రం. ఆ కోపానికి లొంగిపోయిన సముద్రంపై సేతు కట్టాడు రాముడు. లంకకు చేరి దుర్మార్గులనే వనాన్ని దహనం చేశాడు. అటువంటి కోసలేంద్రుడు అసురు సంహారం చేసి అయోధ్యకు వచ్చాడు. పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పుడు రాముడు పుష్పక విమానంలో అయోధ్య అంతా విహరించాడట. పుష్పక విమానంపై రాముడు అయోధ్యలో విహరించినప్పుడు సేవలు అందించారు ఎవరెవరంటే, పాదుకలను భరతుడు, విభీషణుడు, సుగ్రీవుడేమో చామరం వ్యజనము పెట్టుకున్నారు, శ్వేతు చిత్రమేమో హనుమ, శత్రుఘ్నుడేమో ధనుస్సు, అమ్ముల పొద, సీతారమ్మ వారేమో తీర్థ కమండలం పట్టుకున్నారు, అంగదుడు బంగారు పిడిగల ఖడ్గం, జామవంతుడు డాలు, ఈ విధంగా అయోధ్యను చూచుటకు బయలుదేరాడు. మళ్ళీ అయోధ్యలోని స్త్రీలు వన్నిమాదిగలు స్తుతించారు. రామాయణం త్రేతాయుగం నాటిది, కానీ రాముడి పాలనలో సర్వభూతాలకు క్షేమం కలిగే పాలన కృతయుగం అయిపోయింది. వనములు, నదులు, పర్వతాలు, ద్వీపాలు, సముద్రాలు సకాలంలో అవసరాలకు తగ్గట్టుగా ఏది కావాలంటే అవి ఇచ్చాయి. అధోక్షిజుడైన రాముని పాలనలో ఆది వ్యాధులు లేవు, ముసలితనం లేదు, మానసిక వేదన లేదు, శోకాలు లేవు, భయాలు లేవు, శ్రమలు లేవు, ఇష్టం లేదంటే మృత్యువు కూడా రావటం లేదు. ఏకపత్ని వ్రతుడు రాముడు స్వధర్మాన్ని ఆచరిస్తూ ఇతరులని ఆచరింపజేశాడు. సీతమ్మ రాముని అనుసరిస్తూ రామునితో సమానంగా శీలము, హృదయము, జ్ఞానము, లజ్జతో శోభిల్లిన తల్లి సీతమ్మ. శత్రుఘ్నుడు భరతుడు రాముని పాలనలో నియమిత ప్రాంతాల్లో తాము పాలిస్తూ నాలుగు దిశల రాజ్యాన్ని విస్తరింపచేశారు. రావణ చరిత్ర దివ్యమైనది. ఇలా రాజ్యపాలన చేస్తున్నప్పుడు ఒకనొక నెపంతో అవతార పరిసమాప్తి చేయాలి కదా, అప్పుడు సీతమ్మ వారు రామ చరణాలను స్మరిస్తూ భూమిలో ప్రవేశించింది, తన దివ్యధామానికి చేరుకుంది అమ్మ. అంత ఈశ్వరుడైన దుఃఖాన్ని నిగ్రహించుకుని రాముడు పూర్ణ బ్రహ్మచర్యంతో త్రయోదశ సహస్రాబ్ది సంవత్సరాలు అగ్నిహోత్రాన్ని విడవకుండా రాజ్యపాలన చేశాడు. ఇక శుకయోగి రాముని పాదాలను స్మరిస్తాడండి, బాగుంటుంది పద్యం కూడా. ఇప్పుడు వచనం చెప్తాను. దండకారణ్యంలో ముళ్ళుగుచ్చుకున్న రాముని పాదాలు లోకాన్ని ఉద్ధరించిన పాదాలు, తాను ధరించిన పాదాలకు పట్టం కట్టించుకున్న పాదాలు. భక్తుల హృదయాల్లో పాదాలు విడిచి పరంధామానికి వెళ్ళిపోయాడు రాముడు. దేవతల ప్రార్థన మేరకు లీలాతను ఉదహరించి వచ్చిన నారాయణ బ్రహ్మము ఆయనకు అధికంగాని సమానంగాని వేరొకరు లేరు. రాక్షస వధ, సేతు నిర్మాణం, శత్రు సంహారం, కపిలుల సహాయం, ఇదంతా లీలా స్వరూపమే. ఆయనకు ఇవన్నీ ఎంత, ఇప్పటికీ ఎప్పటికీ ఆయన అమల చరిత్ర గానం చేస్తూనే ఉన్నాం మనం. రామచరిత్ర దిగంతాలకు వెళ్ళి దిగ్గజాలను దివ్య ఆభరణంలాగా చుట్టేసింది. అంటే వేరే అన్ని లోకాలకు కూడా ఇది విస్తరించబడింది. దేవతలు, మహర్షులు, యోగులు నమస్కరించుకునే ఆ పాదాలను నేను శరణు వేడుకుంటున్నాను. రాముడు ఎంత దయామయుడో చెప్తాడండి. రాముని ఎవరైతే స్పృశించారో, చూచారో, మాట్లాడారో, కలిసి ఉన్నారో, తిన్నారో, రాముడితో రాముణ్ణి అనుసరించారో, ఎవరు సేవకుల్లా ఉన్నారో, ఈ కోసల దేశవాసులందరికీ సద్గతినిచ్చాడు. రాముని కథ వినడం ద్వారా కర్మబంధాలు వీడి అధర్మ భావన వదిలి వారు మోక్షాన్ని పొందుతారు. ఇక రంతిదేవుడి కథ. రంతిదేవుడు గొప్ప విష్ణు భక్తుడు. అనుకోకుండా వచ్చిన ధనం అంతా దానం చేసి అడవిలో ఉండగా మారువేషంలో వచ్చిన ఇంద్ర, బ్రహ్మ, విష్ణు, రుద్రులు వరాలు కోరుకోమంటే ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా నాకివ్వు, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకున్న గొప్ప మహాపురుషుడు. అయితే చంద్రవంశంలోని దేవకుడి కుమార్తె దేవకి వసుదేవుని చేపట్టింది. తర్వాత పరమ పవన్ గారు కొనసాగిస్తారండి. స్వస్తి. రామాయ నమః.
చాలా బాగా చెప్పారండి. హలో. చాలా బాగా చెప్పారండి. రామాయణాన్ని ఆస్వాదిస్తూ చెప్పారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, నేను శ్రీకృష్ణ నిర్యాణం చెప్పినప్పుడు మళ్ళీ నాకు శ్రీకృష్ణ జననం గురించి మోడరేట్ చేసే అవకాశం చాలా చాలా ఒక అనుకోకుండా వచ్చింది. అలాగే మీకు ఎంతో రాముడి అంటే ఎంతో అభిమానం, అలాంటిది మీకు కూడా రాముడి టాపిక్ రావడం అనేది చాలా అదృష్టవంతో అదృష్టం మనం అందరం.
ధన్యవాదాలు.
ఇంకా రంతిదేవుని కథ నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటో గురుగారు చాలా చక్కగా వర్ణించారండి. రంతిదేవుడు మొట్టమొదట వచ్చిన విప్రుడికి ఎంత ఆదరంగా పెట్టాడో, చివరిగా వచ్చిన వాడికి కూడా నీరు అంతే ఆదరంగా ఇచ్చాడు. ఇది మన భారతీయ సంస్కృతి అండి. ఎవరి పనులు వారివి, ఎవరి బాధ్యతలు వారివి, ఒకరిని తక్కువ చేయడం, ఒకరిని ఎక్కువగా చూడడం అలాంటిది ఎప్పుడూ కూడదు. ఇంత విశాలమైన మన సంస్కృతికి మధ్యలో వచ్చినటువంటి కొంతమంది దుష్టుల వల్ల భిన్నాభిప్రాయాలు ఏర్పడి ఒకరిని తక్కువగా చూడడం, మరొకరిని ఎక్కువగా చూడడం, ఇలాంటి భేదాలు వచ్చాయే తప్ప అసలైన మన ఋషి హృదయాల్లో అవి లేవండి. ఇది చాలా క్లియర్ గా ఈ రంతిదేవుని కథ నుండి మనం గ్రహించవచ్చు అని గురుగారు చెప్పారు. ఎవరి మర్యాదలు వారు పాటిస్తూ ఒకరినొకరు గౌరవించుకోవడమే అచ్చమైన మన హిందూ తత్వం, హిందూ మతం. రంతిదేవుని చరిత్ర మనకు అందుకు ప్రమాణం అండి. ఇక చాలా 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 క్లోజ్ గా మన కృష్ణుడి దగ్గరికి వచ్చేస్తున్నాము. ఇంకా దానికి ముందు ఇక మన పవన్ గారు మాట్లాడబోతున్న యదువంశ చరిత్ర, దేవతలు దేవకి దగ్గరకు వచ్చి ఇచ్చిన సందేశం, ఈ విషయాలు అన్నిటినీ చాలా శ్రద్ధగా వినిద్దామండి. ఎందుకంటే కృష్ణుడు వచ్చేస్తున్నాడు, మీరు చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. ఇప్పటి నుంచి విందామండి. ఇంకా
శ్రీ భగవతే వాసుదేవాయ నమః. 9 స్కందాలు అత్యంత భక్తి శ్రద్ధలతో విన్న పరీక్షిత్ మహారాజు సుఖమహర్షికి దోయలించి నాకు సంపూర్ణంగా శ్రీకృష్ణుడి భగవానుడి లీలలు చెప్పగలరు అని అడిగాడు. దానికి చక్కటి ప్రశ్న వేశావు నువ్వు, ధన్యుడు అయ్యా అని ప్రశంసించారు సుఖమహర్షి. కృష్ణ చరిత్రం కలికల్మషం భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణుని లీలలు వింటూ ఆస్వాదిస్తూ ఉంటే తరించిపోతాము. శ్రీకృష్ణ భగవాను గాథలను ప్రశ్నించిన వారు, చెప్పిన వారు, విన్నవారు అనే ముగ్గురికి ఆయన పాదముల నుండి పుట్టిన గంగ వలె పావనము చేయును. శ్రీకృష్ణ అవతార నేపథ్యము లక్ష్యము ఏమిటి అంటే, ఒక లక్ష్యంతో రాలేదు, అనేక లక్ష్యములను నెరవేర్చిన అవతారం. ఇది పరిపూర్ణ అవతారం. అవతరించాలి అంటే ఏదో ఒక కారణం కావాలి కదా. అది ఏంటంటే, గర్వించే రాజుల రూపంలో రాక్షసులు రాజ్యము చేయుచున్నారు. ఆ భారం వల్ల భూదేవి బాధపడింది. ఎందుకంటే భూదేవి ధర్మం కాక ఇంక దేన్ని భరించలేదు. బ్రహ్మదేవుడిని శరణు వేడింది. బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతలు వెంట పెట్టుకుని క్షీరసాగరానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు స్తుతించి పురుష సూక్తంతో స్తుతించారు. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞస్వరూపుడు అవతరించాలి కనుక. బ్రహ్మదేవుడు స్తుతించి యోగ సమాధి స్థితికి వెళ్ళగానే అప్పుడు తన హృదయంలో పలకబడిన శ్రీహరి వాక్కులు ఇతర దేవతలకు ఈ విధంగా చెప్పసాగారు. భూదేవికి వచ్చిన ఆపద శ్రీహరికి ముందే తెలుసు. శ్రీహరి భూలోకములో వసుదేవుడి గృహంలో అవతరిస్తున్నారు. ఈ లోపల దేవతలంతా వారి వారి అంశాలతో యదువంశము యందు జన్మించమని ఆజ్ఞ. ఇక శ్రీహరి మధుర నగరంలో జన్మిస్తా అన్నారు కదా, మరి మనము కూడా మధురకి చేరుకుందాం పదండి. మధుర యాదవుల రాజధాని. అయోధ్య, మధుర, కాశీ, మాయా, అవంతిక, అమరావతి, కంచి నగరాలు వైకుంఠ విభూదులు, మోక్ష పట్టణాలు. నగర మోక్ష పట్టణాలు అవ్వటం విశేషం. నారాయణుడి నిత్య సన్నిహితి. కృష్ణస్వామి అవతరించటానికి ముందే అవి విష్ణుధామములు. సూర్యుని పుత్రుడు వసుదేవుడు దేవకీదేవిని పెళ్లాడాడు. ఉగ్రసేనుడి కొడుకైన కంసుడు తన చెల్లి అయిన దేవకీదేవిని స్వయముగా గుర్రము కళ్ళము పెట్టి రథము నడిపాను. అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది, అబుదా ఓ అవివేకి, నీవు రథము పై ఏ దేవకీదేవిని తీసుకువెళ్తున్నావో ఈమె అష్టమ గర్భం సంతానము నిన్ను సంహరించును. ఇది విన్న కంసుడు చేత కత్తి బట్టి చెల్లెలు కుప్పకుండా పట్టుకొని సంహరించుటకు ప్రయత్నించును. వసుదేవుడు వేదత చర్చ చేసి, తర్వాత నీ చెల్లెలు నీకు కూతురితో సమానము, పసుపు బట్టలు ఇంకా అలానే ఉన్నాయి, నువ్వు దయ కలవాడివి, చావు ఈమె వల్ల కాదు, ఈమెకి పుట్టబోయే అష్టమ గర్భం వల్ల కదా, నాకు పుత్రులు పుట్టగానే నీకు అప్పచెప్పుతాను అని మాట ఇచ్చాడు. అది విన్న కంసుడు ఇది నిజమే కదా అని ఆనందించాడు. ఒక ఏడాది గడిచింది, ఒక పిల్లవాడు పుట్టాడు. వసుదేవుడు తనకు పుత్రుడిని తీసుకొని కంసుడి దగ్గరికి వచ్చాడు. సత్పురుషులు ఎంత కష్టమైనా సహించెదరు, జ్ఞానులు దేనిని కోరరు, నీచులు వారు ఎంత క్రూరత్వానికైనా పనినైనా చేసేదరు, దేహనిగ్రహ కలవారు సర్వము త్యజించెదరు. వసుదేవుడు సుఖదుఖాలు ఎడల సమైన భావన కలవాడు. అసత్యం అంటే భయము, సత్యమును గట్టిగా పట్టుకున్నవాడు. ఈ లక్షణాలు కంసుడు మనసులో దయ కలిగించింది. సంతోషము కలిగి నవ్వుతూ ఇలా అన్నాడు, ఈ పిల్లవాడిని తీసుకుపో, నాకు అష్టమ సంతానము వల్ల కదా మరణం అన్నాడు. ఇలా ఆరుగురు సంతానం కలిగారు వసుదేవుడికి. అప్పుడు వచ్చారు, ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చిన వారు నారాయణుడి సంకల్పం భూమిపై ప్రవర్తింప చేసిన వారు నారద మహర్షి. నారద మహర్షి కంసుడితో ఈ విధంగా చెప్పసాగారు, నందుడు బంధువులు, వసుదేవులు, యాదవులు అంతా దేవతా అంశం వారు, మరి తమరేమో కాలనేమి అనే రాక్షసుడు. ఈ జన్మలో కంసుడిగా పుట్టావు. నీ మిత్రులు ప్రళంబ, బకాసుర, ముష్టి, అరిష్ట, ద్విత, పూతన, కేశన, నరకాసుర, బాణాసుర, నీవారెవరో దేవతలెవరో తెలుసుకో అని చెప్పి అష్టమ గర్భంలో పుట్టబోయేవారు సాక్షాత్తు శ్రీహరి అట అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళను. అప్పటికప్పుడు ఉగ్రసేనుణ్ణి బంధించి తను రాజ్యము చేశాడు కంసుడు. దేవకీ వసుదేవుల్ని బంధించాను, ఆరుగురు పిల్లలను చంపాడు. దేవకీదేవి అప్పుడు సప్తమ గర్భం దాల్చింది అని తనని చంపలేదు. అక్కడ కంసుడి బుద్ధి పనిచేసింది. ఇలా ఉండగా నారాయణుడు తన సోదరి అయిన యోగశక్తితో ఈ విధంగా చెప్పసాగారు, నీవు దేవకీదేవి ఏడవ గర్భంలో ఉన్న శేషుడు అనే నా అంశము రోహిణి. ఈవిడ నందగోకులంలో ఉంది, అక్కడ పెట్టు. నేను దేవకీదేవి గర్భంలో జన్మించదను. నీవు కూడా నందుని భార్య అయిన యశోదాదేవి యందు నువ్వు పుత్రికగా జన్మించు అనను. ఈ జనులు నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండి, కృష్ణ, మాధవి, కన్యక, మాయా, నారాయణి, ఈశాని, శారద, అంబిక అని నిత్యము పూజిస్తారో తలుచుకుంటారో వారికి పాపములు పోతాయి. నువ్వు చాలా నేర్పుతో గర్భాన్ని తీస్తావు. అందుకనే సప్తమ గర్భంలో పుట్టబోయే పిల్లవాడి పేరు సంకర్షణుడు. గొప్ప బలం గలవాడు కనుక బలుడు అనే పేరు కూడా వస్తుంది. యోగమాయాదేవి గర్భాన్ని ఆకర్షించింది, రోహిణి ఎందు ప్రవేశపెట్టింది. జనులంతా దేవకీదేవి గర్భము నష్టపోయింది అని భావించారు. దేవకీదేవి అష్టమ గర్భాన్ని దాల్చింది. అది ఎలా ఉంది అంటే శ్రీహరి ఎందు కలిగిన కాంతిచే కారాగృహం అంతా ప్రకాశించింది. విశ్వమంతా ఎవరిలో ఉందో అటువంటి శ్రీహరి తన గర్భమునందు. అది చూసి కంసుడు తనలో ఈమె ఇది వరకు ఇటు లేదు, హరిగృహం అంటే శ్రీహరి ప్రవేశించిన గర్భగృహ సింహము గృహలో ప్రవేశింద, జ్ఞానకళుల్లోని శారద వలె అని కూడా అన్నారు. జ్ఞానకళుడు ఎంత జ్ఞానమున్నా గానీ దానికి తగ్గట్టు జీవించడు. తన జ్ఞానం ఉన్నా సంసార లంపటాల్లో ఉంటాడు. కుండలోని దీపము వలె అన్న కంసుడి ఇంటిలో నిర్బంధించబడి ఉంది అని. కంసునకు కూర్చున్నా, నిల్చున్నా, తింటున్నా, రాజ్యములో పర్యటిస్తున్నా, ఆలోచనలు చేస్తున్నా అన్నీ శ్రీహరి గురించే తలపులు. అతనికి జగమంతా శ్రీహరి నిండి ఉన్నట్టు కనపడింది. బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు చెరసాల ప్రవేశించారు. వారెందుకు వచ్చారు అంటే వాళ్ళు కొలుచుకునే దేవాదిదేవ చెరసాలలో అమ్మ గర్భంలో ఉన్నారు కనుక ఇక్కడ బ్రహ్మదేవుడు స్తుతి చేస్తారు. ఇది భాగవతంలో స్థుతుల్లో ఒక పరిశోధన చేయవచ్చు, పరిశీలించవలసినవి, ధ్యానించాల్సివలసినవి. కృష్ణ స్థుతులు ఇక్కడ నుంచి ప్రారంభం అవుతాయి. ఇవన్నీ పరిశీలించాలని గురువుగారు చెప్పారు. మొదటి శ్లోకం అవతార తత్వం సత్యవ్రతము. ఇది వ్యర్థము కానిది. సత్ పృథ్వీ, జలము, అగ్ని కంటికి కనపడేవి. త్యత్ వాయువు, ఆకాశము కంటికి కనపడని అనే పంచభూతాలు పారమార్థిక స్వరూపాలు నీవే. వాటికి కారణమై వాటిలో అంతర్యామిగా ఉన్నావు. నిన్ను మేము శరణం వేడుకుంటున్నాము. భగవంతునికి ప్రధాన అవతార లక్ష్యము సత్పురుషులకు సుఖమునివ్వుట, దుష్టులకు అమంగళము కలుగుట. ఏకాగ్రత మనసుతో లగ్నము చేసిన వారికి నీ పాదములు పట్టుకుని సంసార సముద్రమును ఆవు దూడ గిట్టను దాటినంత తేలిగ్గా దాటుతారు. శ్రీకృష్ణుని అవతారం పట్టుకుంటే మోక్షము, ముక్తి కలుగుతుంది. భక్తి లేని వారు ఎన్ని తపస్సులు చేసినా అక్కడి నుంచి కింద పడిపోతారు. హృదయాన్ని శుద్ధి చేసే కృష్ణ భక్తి ఒక్కటి ఉంటే చాలు, అది మోక్షదాయకం అవుతుందని గురువుగారు చెప్పారు. మన సనాతన ధర్మాన్ని కాపాడమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.
పవన్ గారు చాలా అద్భుతం అండి. ఇంకా వచ్చేసాము, చాలా చాలా ఎదురు చూస్తున్న ఆ ప్రాంతానికి మనం వచ్చేసాము. అదే నంద వ్రతమైన రేపల్లె. న్యూయార్క్ నుండి సాయి గారు మాట్లాడబోతున్నారు. వారితో పాటు మనం కూడా ఆ రేపల్లెకి వెళ్ళిపోదామండి. ఆ పరమాత్మ శ్రీకృష్ణుడితో తాదాత్మ్యం చెందుదాము. సాయి గారు, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఇక ఇంకా భగవంతుడినే మనం చూడబోతున్నాము. సో సాయి గారు మీది తీసుకోండి.
శ్రీ గురుభ్యో నమః. సత్యవ్రతం సత్యపరం త్రిసత్యం, సత్యస్య యోనిం నిహితం చ సత్యే, సత్యస్య సత్యమృత సత్య నేత్రం, సత్యాత్మకం త్వాం శరణం ప్రపన్నాః. బ్రహ్మదేవుడు దేవకీదేవి గర్భాలయంలో ఉన్న విశ్వగర్భుణ్ణి స్తుతిస్తున్నారు. పరమాత్మ అవతార మర్మం తెలియచేస్తూ పాదం అనే పదానికి మూడు అర్థాలు వచ్చేలాగా సంబోధించారు. ఈ విశ్వమంతా పరమాత్మలో పావుభాగం, పావుభాగం అంటే పాదం అనే అర్థం, రెండు భూమి అన్నా పాదం అనే అర్థం, అలాగే పరమాత్మ పాదాలంటే పాదం అనే అర్థం. అంతేకాక స్వామి పాదాలకి కలిగిన దివ్య చిహ్నాలతో భూమిపై తిరుగుతాడు. భూదేవి భారం తగ్గించమని కోరితే స్వామి దయామయుడు తన పాదస్పర్శ అనుగ్రహం కూడా ప్రసాదించాడు. పుట్టుకలేని పరతత్వం పుట్టబోతున్నాడు. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మ మాయయ. పాంచభౌతిక వికారాలున్న ప్రపంచాన్ని అతీతంగా ప్రకృతిని లొంగదీసుకుని వ్యక్తమవుతాడు ఒక వినోదంగా. జన్మ కర్మచమే దివ్యం. బ్రహ్మాది దేవతలు కృతజ్ఞతా దోషం పోవటానికి పరమాత్మ పూర్వ అవతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, శ్రీరామ ఇత్యాది అవతారాలను గుర్తు చేసి అప్పుడు కాపాడిన సన్నివేశాన్ని జ్ఞాప్తికి తెచ్చి దేవికీదేవికి అభయమిచ్చి పుట్టబోతున్నవాడు మన భయాలను పోగొట్టేవాడు కాని వాడికి ఏ భయమూ లేదని వివరించి కడుపు చల్లగా ఉండుగాక అని సెలవు తీసుకున్నారు. దేవదేవుడు అన్నట్టు దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే యుగయుగానికి అని కాదు, మాటి మాటికి. మనస్ఫూర్తిగా తలిచినప్పుడల్లా భగవంతుడు మన హృదయాల్లో అవతరిస్తాడు, ఆవిర్భవిస్తాడు అని దీని అర్థం. ప్రకృతి ప్రశాంతంగా మారిపోయింది. గ్రహ నక్షత్రాలు ఎక్కడి అక్కడ నిలబడిపోయినాయి. కాలం శోభాయమానంగా ఉంది. గగనం నిర్మలంగా ఉంది. గాలి మెల్లగా చల్లగా వీస్తోంది. వనాలలో పుష్పాలు వికసిస్తున్నాయి. దివ్య పరిమళాలు వెదజల్లుతున్నాయి. తుమ్మెదలు విహరిస్తున్నాయి. సరస్సుల్లో కలువలు కమలాలు విరబూస్తున్నాయి. మేఘాలు మంగళవాద్యాలు మోగిస్తున్నట్టు గర్జిస్తున్నాయి. సముద్రం అలలు ఉప్పొంగి మరింత ఎత్తుగా ఎగురుతున్నాయి. అగ్నిహోత్రం దివ్యంగా వెలుగుతోంది. కిన్నెర కింపురుషులు, చారణులు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు, అప్సరసులు గానం నాట్యం చేస్తున్నారు. దేవతలు మునులు పుష్పవర్షం కురిపిస్తున్నారు. విశ్వంలో ప్రతి జీవి సంతోషంగా ప్రసన్నంగా ఏదో హాయిలో ఓలలాడుతున్న సమయం అది. జన జన్మ నక్షత్రం అంటే బ్రహ్మదేవుడు అధిష్టాన నక్షత్రం అనగా రోహిణీ నక్షత్రం. శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి పూర్ణ చంద్రోదయమైంది మధురా నగరిలో. ఇవాల్టి రాత్రి మన మనస్సుల్లో ఆ అప్రాకృత దివ్య మంగళ పరిపూర్ణ అవతార రూపం బాల విష్ణుని దేవకీ వసుదేవులు కన్నారు. నిర్గుణ నిరాకార సత్తామాత్ర నిర్విశేష నిరీహ ఆధ్యాత్మ దీపం నిత్య సత్య పరబ్రహ్మ రూపు తీసుకుంటున్నాడు. అద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాది యుధాయుధం శ్రీవత్స లక్ష్మం కలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం జలధరదేయు ఆచాను చతుర్బాహు సరసీ రుహాక్షు విశాల వక్షు చారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూరు శ్రీవత్స లాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూర్య మణికన వర కిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్తలోక పాలు సుగుణాల వాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలదేగి వసుదేవుడు ఉత్సహించే. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణ పరమాత్మకి జై. సువ్వీ సువ్వీ సువ్వాలమ్మ నవ్వుచు దేవకి నందను కనియే. ఇలా ఎంతసేపు అయినా చూడగలం కానీ కథ ముందుకి నడవాలి. రాక్షస సంహారం బాకీ ఉందని అన్నది దేవకీదేవి. ఈ రూపం విస్మరించి బాలుల రూపం దాల్చమని వేడుకుంది. పూర్వజన్మ వృత్తాంతాలు వివరించి చిన్న శిశువుగా మాడిపోయాడు ఆ జగన్నాటక సూత్రధారి. యోగమాయ కమ్మేసింది. చేతులకు కాళ్లకు ఉన్న గొలుసులు తెగిపోయాయి. చెరసాల తాళాలు విడిపోయినాయి. అక్కడ భటులకు కంసుడికి మోహనిద్ర ముంచుకొచ్చింది. వసుదేవుడు పరబ్రహ్మాన్ని తీసుకుని నందవ్రజానికి బయలుదేరాడు. ఆకాశం నుంచి సన్నని జల్లు అభిషేకం చేసింది. తడవకుండా శేషుడు పడగ విప్పాడు. యమునా నది ఆనందంతో పరవళ్లు తొక్కుతూ పొంగి ప్రవహించడం మొదలుపెట్టింది. కాని ద్రోవ చేసింది. వసుదేవుడి కాళ్లు కడిగినంత మేరకు తగ్గిపోయింది. అక్కడ యశోదమ్మకి నందవ్రజవాసులకి కూడా మాయ ఆవరించి పుట్టిన బిడ్డ ఆడపిల్ల మగపిల్లవాడా అని తెలియనంతగా కప్పేసింది. వసుదేవుడు పిల్లల మార్పిడి చేసి యథాతథంగా కంసుడి చెరసాలకు చేరుకున్నాడు. అప్పుడు ఆ ఆడపిల్ల ఏడ్చింది. ఆ కేకకి కంసుడు భటులకు మెలకువ వచ్చింది. నిర్దాక్షిణ్యంగా ఆ పిల్లని చంపబోయాడు. యోగమాయ అయిన ఆ తల్లి జగదంబ అష్టభుజాలతో ఉన్న సర్వాయుధ రూపాన్ని చూపించి కంసుడిని చంపేవాడు వేరే ఒక చోట జన్మించాడని చెప్పి ఆ విధంగా వాడి యోగాన్ని కొనసాగించింది. ఇక్కడ నందవ్రజంలో అందరి వాడైన కృష్ణ పరమాత్మ జన్మించాడనే వార్త వ్యాపించింది. వేడుకలు మొదలైనాయి. మగవారు మంచి దుస్తులు వేసుకుని ఆడవారు చక్కగా అలంకరించుకుని ఈ విధంగా అనుకుంటున్నారు. ఏమి నోము ఫలమో, ఇంత ప్రొద్దొక వార్త వింటి మబలలార వీణులలరా, మన యశోద చిన్ని మగవాణి కనినట చూచి వద్దమమ్మ సరా. హరి ఉన్న చోటే సిరి కాబట్టి నందవ్రజం లక్ష్మీకళతో వెలిగిపోతోంది. నందాత్మజ వల్లభాయై నమః. మానవ జీవితం ఎలా సంస్కృతపడాలో కృష్ణుడికి జరిగిన సంస్కారాలతో అలా వివరించారు. జాతకర్మ, పుణ్యవచనం, నామకరణం, శుచి, శుభ్రం, సకాల స్నానం, తపస్సు, దానం, సంతృప్తి, ఆత్మవిద్య, ఈ రకంగా మనస వాచ కర్మణ శుద్ధి పొందటానికి చేయవలసిన అన్ని కార్యక్రమాలు చేశారు. దృష్టి తీసి హరిరక్షని రక్ష పెట్టారు. జూలపాడారు. జోజో కమలదలేక్షణ, జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ, జోజో పల్లవ కరపద, జోజో పూనేందు వదన జోజో అనుచున్. కథ కంచికి మనం ఇంటికి అన్నట్టు సంతోషాలతో ఉన్న నందవ్రజాన్ని వదలలేక వదిలి మళ్లీ మురళిలో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. స్వస్తి.
అద్భుతమండి, అద్భుతం. పరమాత్మకి, మన పూజ్య గురువులకు, మీ అందరికీ, నాకే అవకాశం ఇచ్చిన విద్య గారికి కృతజ్ఞతలండి. మంగళం జయ మంగళం.